జీవితాన్ని ఆయన నాలుగు భాగాలుగా విభజించారు. నిన్న మనం మొదటి భాగాన్ని పూర్తి చేసుకున్నాం. ఆ మొదటి భాగం యొక్క టైటిల్ ఏంటి అంటే, నా జీవన సాధన యొక్క అంతరంగ విశేషాలు. నా జీవన సాధన యొక్క అంతరంగ విశేషాలు. ఇక్కడ ఆధ్యాత్మికతలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, భౌతిక జీవితంలో మీరు ఒక సబ్జెక్ట్లో నిష్ణాతులు అవ్వాలనుకుంటే, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటే, ఆ సబ్జెక్ట్ మీద ఎన్ని పుస్తకాలు చదువుతారు మీరు? అవగాహన ఒక పుస్తకం, రెండు పుస్తకాలు చదవాలి. యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ సిలబస్. అది సజెస్టెడ్ సిలబస్. అది యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రీడ్ మోర్. మీరు ఎంత ఎక్కువ చదివితే ఆ సబ్జెక్ట్ అంత మంచిది. విభిన్న దృష్టికోణాలలో అక్కడికి లాంగ్వేజెస్ చదివినా మీరు పోయిట్రీ అంటారు, డీటెయిల్స్ అంటారు, ఫిక్షన్ అంటారు, నాన్ డీటెయిల్స్ అంటారు, డ్రామాస్ అంటారు. ఆ డ్రామాస్ లో ఓల్డ్ డ్రామాస్, ప్రజెంట్ డే డ్రామాస్, మోడర్న్ ట్రెండ్స్, ఫ్యూచర్ ట్రెండ్స్ ఎలా మారబోతున్నాయో ఇవన్నీ చదువుతారు మీరు కదా. ఇది ఒక లైఫ్ టైంలో ఒక సబ్జెక్టులో మీరు మాస్టర్స్ డిగ్రీ గురుత్వం సంపాదించుకోవాలి అనుకుంటే. కానీ మీరు గురుత్వం సంపాదించాలి అనుకుంటే ఆ కోర్సు చదవటంలో ఉన్న మెయిన్ ఉద్దేశం ఏమిటి? ఆ కోర్సు చదివితే ఆ సబ్జెక్టులో ఇదివరకు రాసిన ఏ పుస్తకమైనా కనిపిస్తే మీరు చదవగలగాలి, అర్థం చేసుకోగలగాలి. ఇప్పుడు రాసినటువంటి ప్రజెంట్ డే ట్రెండ్స్ లో రాసినటువంటి పుస్తకాలు ఏవైనా ఉంటే దాన్ని చదివి అర్థం చేసుకోగలగాలి. భవిష్యత్తులో ఏవైనా ఒక కొత్త పుస్తకం ఒక కొత్త యాంగిల్లో ఆ సబ్జెక్టులో వస్తే మీకు ఆ సబ్జెక్ట్ అర్థం అవ్వాలి. అంతేనా మాస్టర్స్ డిగ్రీ అంటే? ఆధ్యాత్మిక జగత్తులోకి వచ్చేసరికల్లా చాలా మంది నన్ను ప్రశ్నించేది ఏంటంటే, ఇన్ని సాధనలు ఏంటని. నాకు అర్థం కాదు, మీరు ఎన్ని ఇంగ్లీష్ చదివితేనే మీరు ఇన్ని నావలిస్ట్ చదవాలి, వాళ్ళు వేసే వెర్రివేషాల గురించి రాసుకు చెప్పుకోవాలి, ఒకడు ఒకలాగా భాష మాట్లాడతాడు ఇంకోడు ఇంకోలాగా భాష మాట్లాడతాడు, అండ్ యూ క్వాలిటీ స్టైల్ కదా, షేక్స్పీరియన్ స్టైల్ ఎలా ఉంటుంది, టెన్నిసన్ స్టైల్ ఎలా ఉంటుంది, కీట్స్ స్టైల్ ఎలా ఉంటుంది, కీట్స్ పోయిట్రీలో మెయిన్ ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయి, మోడర్న్ పోయిట్స్ ఎలా మాట్లాడుతున్నారు, ఫ్రాస్ట్ అనేటటువంటి పోయిట్ హీ కాయిన్స్ న్యూ టర్మ్స్. తెలుసా మీకు అసలు రాబర్ట్ ఫ్రాస్ట్ అనే ఒక పోయిట్ రైమ్ కుదరలేదనుకోండి వాడికి, వాడు ఇష్టం వచ్చిన ఒక మాట మాటిస్తాడు, వాడేసి దాని అర్థం ఇది అంటాడు. And you accept it. Accept it kadu. You say, what a genius he is. Badhe kadistu nante naku adhyatma ke talo asale inni kotta kotta puntalu varavallu unta yannadu minu ka ardhanga avutane. You want something very thing stable. No. Adhyatma is a soul of fluidic. మోర్ ఫ్లూయిడిక్ దెన్ ఎనీథింగ్. రసో వైస, రస మీన్స్ ఫ్లూయిడ్. అంచేత ఈ గురువు గారి జీవితంలో మీకు అనేక ఆస్పెక్ట్స్ కనిపిస్తాయి, మీకు చాలా తమాషా అయినటువంటి ఆస్పెక్ట్స్ కనిపిస్తాయి. అండ్ యూ హ్యావ్ టు మాస్టర్ ఎవ్రీథింగ్, లేకపోతే మాస్టర్స్ డిగ్రీ ఎలా వస్తుంది? కొంచెం అది జాగ్రత్తగా గుర్తుంచుకుని, మొదటి టైటిల్ ఏంటి అంటే అంతరంగ సాధన. మనం పూర్తి చేసింది ఏంటి అంటే అంతరంగ సాధనలు. ఈ అంతరంగ సాధనలో చాలా ప్రముఖమైనటువంటి లక్షణం ఏంటి అంటే, యువర్ బాడీస్ మస్ట్ బికమ్ LIGHT, లైట్ బాడీస్. మీ శరీరాలు ప్రకాశవంతం అవ్వాలి లిటరల్ గా. అది సాధన రహస్యం. లిటరల్ గా మీ బాడీస్ ప్రకాశవంతం అవ్వాలి. సమస్య అయితే మీకు తెలియనటువంటి ఏ విషయం అర్థమైనా మనం ఏమంటాం, ద లైట్ హ్యాస్ డాన్డ్, జువాజీలో ఏదో ప్రాబ్లం అర్థం లేదు, మీకు ప్రాబ్లం అర్థమైంది ఏమంటాం, ద లైట్ హ్యాస్ డాన్డ్. ఫిజిక్స్ లో ఇంకా మీ ఇష్టం ఎన్ని సబ్జెక్ట్స్ ప్రపంచంలో ఉన్నాయో ఏ సబ్జెక్ట్ మీకు అర్థమైనా, నేను చెప్తాను ఇంతవరకు నాకే అర్థం కాలేదు, అంధకారంలో ఉన్నాను, ఇప్పుడు నాకు ప్రకాశం వచ్చింది, ఆ లైట్ సో ఫండమెంటల్స్ తెలుసును, అప్పుడేమవుతుంది, నువ్వు ఏ విద్య నేర్చుకున్నా అర్థమవుతుంది. ఆ లైట్ గురించి మాట్లాడుతున్నారు. ఆ లైట్ సోర్స్ ప్రపంచంలో ఒక్కటే ఉన్నది, రెండవ సోర్స్ లేదు. వాట్ ఇస్ ఇట్? ది సన్. ఈ సూర్యుడి యొక్క భౌతికమైనటువంటి రెండు లక్షణాలు మాత్రమే మనం ఈనాడు ఉపయోగించుకుంటున్నాం, వెలుతురు వేడి. ఎండాకాలంలో షేపులు మారిపోతాయి, కానీ తప్పదు ఆ షేపులు మారితేనే వర్షాకాలంలో బీటలు వారినటువంటి ఆ భూమి మీకు సత్యశ్యామలంగా అది దర్శిస్తుంది. సరే వెలుతురు, కానీ యాక్చువల్ గా నేడు ఉన్నటువంటి సైంటిఫిక్ కమ్యూనిటీ సూర్యుడి యొక్క వెలుతురు వేడి రెండింటిని ఆప్టిమమ్ గా యూజ్ చేసుకోవటం లేదు. యూజ్ చేసుకుంటోంది, కానీ ఎలా యూజ్ చేసుకోవాలి? భూమిలో ఒక విత్తనం నాటితే సూర్యుడి యొక్క వేడి, ఆ వేడి వల్ల వచ్చిన నీరు. ఈ లాజిక్ అర్థం చేసుకోండి. చాలా వేడే లేకపోతే నీరు లేదు. ఆ వేడి నీటిని ఆవిరిగా మార్చి ఆ ఆవిరి మళ్ళీ నీకు వర్ష చినుకులుగా వస్తుంది. అంటే వేడి అంటే వర్షపు చినుకుల్ని నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే వేడి. అందుకే చాలా మంది మనం పాత వాళ్ళని అంటే వర్షపు నీళ్ళలో చలవద్దని ఎందుకంటామంటే వేడి చేస్తుంది కనుక, బికాస్ యూ కాంట్ బేర్ ద హీట్. కానీ ఇప్పుడు వీ కెన్ బేర్ ద హీట్. ఎలక్ట్రికల్ ఎనర్జీ అది వచ్చాక మన శరీరాలు ఆవుదపు దీపాలలో ఉన్నటువంటి శరీరాల కంటే చాలా మారే అది తెలుసు. కానీ ఎప్పుడైతే సూర్యుడి నుంచి ప్రకాశం వస్తుందో అదే ప్రకాశంతో పాటు హీట్ కూడా వస్తుంది. యూ ఆస్క్ ఎనీ ఫిజిసిస్ట్, హీట్ ఎనర్జీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ లైట్ ఎనర్జీ, రెండు ఒకటి కాదు. వేడి వేరు, వెలుతురు వేరు. హీట్ ఎనర్జీకి సెపరేట్ చాప్టర్ ఉంది, దానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాని మనం ఆధ్యాత్మిక జగత్తులో వాడుకోబోతున్నాం. MST = MST అని ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా మనకు అక్కర్లేదు, ఆధ్యాత్మిక జగత్తులో ఆ ఫార్ములా ఏంటో మనం చదువుకోబోతున్నాం. సేమ్ ఫార్ములా. మీరు కర్మ సిద్ధాంతం చదివితే న్యూటన్స్ లా చదువుతున్నారు, ఫర్ ఎవ్రీ రియాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ బూమరాంగ్ రియాక్షన్. దాన్నే మనం బూమరాంగ్ కర్మ అన్నాం. అంటే నువ్వు ఏది నాటుకుంటావో అదే నీకు తిరిగి వస్తుంది. ఈక్వల్ అండ్ ఆపోజిట్. ఆపోజిట్ అని ఎందుకంటున్నావు, నువ్వు ఇతరులకు ఇచ్చేవాడి కానీ తిరిగి నీకు వస్తుంది ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అంచేత గురుదేవుల యొక్క ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి ఈ మ్యాజిక్ అర్థం చేసుకోండి, ఈ చమత్కారం అర్థం చేసుకోండి. ఈ మెడిటేటివ్ సైన్స్
ఎంత ఎగ్జాక్ట్ గా సైంటిఫిక్ టెర్మినాలజీ ఉపయోగించుకుని మీరు ఫలితాలు పొందవచ్చును. అండ్ వెన్ ఐ సే టెర్మినాలజీ ఐ మీన్ ఫార్ములాస్. అంత ఎగ్జాక్ట్ గాను ఆధ్యాత్మిక జగత్తులో కూడా మీరు ఫలితాలు పొందవచ్చు. కానీ లైట్ ఎనర్జీలో ఫలితాలు పొందటానికి మీరు ఒకసారి లైట్ 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 అని మాల తిక్కుతూ కూర్చున్నారనుకోండి, లైట్ ఎనర్జీ అర్థమైపోతుంది. పుస్తకాలు కొనుక్కుని పెట్టుకున్నారు లైట్ మీద, చూడండి ఎల్ఐజిహెచ్సి లైట్ ఎల్ఐజిహెచ్సి లైట్ బై ఎక్స్ వై జెడ్ ఎవరెవరు కరెంటు పోయింది. ఆ పుస్తకాల నుంచి లైట్ వస్తుందా? కానీ ఆ పుస్తకాలని అప్లై చేస్తే ఖచ్చితంగా లైట్ వస్తుంది. అంతేత అప్లికేషన్ పార్ట్ మాకు వస్తుందనే భ్రమలో మనం అనేక సాధనలు చేసుకుంటూ థియరీ పార్ట్ లో ఉన్నటువంటి డెప్త్ అర్థం చేసుకోకుండా ఈ గురుదేవుల యొక్క ఆంతరంగిక విశేషాలు ఉన్నాడు ఆయన. ఆ ఫస్ట్ చాప్టర్ టైటిల్ చూడండి, ఎగ్జాక్ట్ గా ఏం చేయడం ఆయన, నా జీవన సాధన యొక్క అంతరంగ విశేషాలు. అంటే మీరు దేన్ని సాధన చేస్తున్నారు? మీ జీవితాన్ని సాధన చేస్తున్నారు. మీరు దేవుడిని సాధించటంలే, మంత్రాలు సాధించటంలే, యంత్రాలు సాధించటంలే, మీరు దేన్ని సాధన చేయటానికి ప్రయత్నిస్తున్నారంటే యువర్ ఓన్ లైఫ్. ఈ యువర్ ఓన్ లైఫ్ లో ఆయన మూడు రకాలైనటువంటి మార్పులు నీ జీవితంలో రావాలి అని చాలా స్పష్టంగా 6వ పేజీ 7వ పేజీలో చెప్పాడు. 6వ పేజీలో ఏం చెప్పాడు? పుస్తకం చూడకుండా చెప్పగలగాలి మీరు. మానసిక పరిష్కారము, భావనాత్మక ఉత్కృష్టత, కనీసం థియరీ అయినా నోట్స్ చెప్తే. మీరు సైంటిస్ట్ కాకపోయినా నీకు ఎంఎస్సి డిగ్రీ ఇచ్చేస్తాం కదా సబ్జెక్ట్ రాస్తే. ఏదంటే లోన్ను ఇవాళ దాటి సైన్స్ అయితే మీరు అర్థం చేసుకోండి. లేకపోతే నా కంఠశోషే కానీ నేను పడుతున్నటువంటి శ్రమ కానీ మీకు అర్థం కాలే. మొట్టమొదట కావాల్సింది ఏంటంటే మానసిక పరిష్కారం కావాలి. యువర్ మైండ్స్ మస్ట్ చేంజ్, యువర్ మైండ్ సెట్ మస్ట్ చేంజ్. మీ ఆలోచన విధానం యొక్క బేసిస్ మారాలి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఏ రోగం వచ్చినా వాడేం బెంబేలెత్తిపోడు, నువ్వు బాధపడిపోతూ ఉంటావు, డాక్టర్ గారు కొంపలు అడిగిపోతున్నా ఏడ్చేస్తూ ఉంటావు, వాడేం కాపరాపడ్డు. ఇంకేట హీ నోస్ హౌ టు ట్రీట్ ఇట్. అర్థమైందా? ఈ ఎగ్జాంపుల్స్ యొక్క డెప్త్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే ఈ క్షణంలోనే మీరు శ్రీరామ్ శర్మ ఆచార్య మానసిక స్థితికి ఎదిగిపోతారు. సాధారణ తిరిగి అడగదు. ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ అనేటటువంటి ఫార్ములా ఎనీ ఇంటర్మీడియట్ స్టూడెంట్ అర్థం చేసుకోగలడు. ఎనీ ఇంటర్మీడియట్ స్టూడెంట్ కావాలంటే వాడు 20 పేజీలు ఎక్కడ రాస్తాడు దాని మీద మానసిక పరిష్కారం. కానీ కెన్ యూ క్రియేట్ ఏ యాటమ్ బాంబ్? నో. కానీ గురుదేవులు రాసినటువంటి ఈ 4 ఎస్సేస్ కనుక మీరు ఆయన ఎలా ఆలోచిస్తారు, ఆయన ఆలోచన విధానం ఏంటో నీకు తెలుస్తుంది. కానీ ఆలోచన విధానంలో ప్రాక్టికల్స్ లేవు. ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ అని ఇంటర్మీడియట్ స్టూడెంట్ చదివినప్పుడు ద్రవ్యము నష్టపోతే శక్తిగా మారుతుంది, శక్తి పదార్థంగా మారుతుంది, మాస్ ఎనర్జీ ఈక్వివలెంట్ ఫార్ములా అది. అందులో సైన్స్ ఏం లేదు, మీకు స్పష్టంగానే అర్థమవుతుంది కదా. పదార్థం నష్టపోతే శక్తిగా మారుతుంది, శక్తి ఘనీభవించగలిగితే పదార్థంగా మారుతుంది. కానీ దాని బేసిస్ మీదే ఐటమ్ బాగుతాయని ఏంటి, దాని బేసిస్ మీదే న్యూక్లియర్ రియాక్టర్స్ తయారయ్యాయి, అది మనం చేయలేం. చెప్పే ఇక్కడ ఈ క్లాసెస్ లో నేను మీ నుంచి కోరుకునేది, గురుదేవుడు ఆ పుస్తకాలు ఎస్సేజ్ రాసిన దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు ఆ మానసిక స్థితిలో పరీక్షిస్తే, కెమిస్ట్రీ చదివినవాడు కెమికల్ మానసిక స్థితిలో పరీక్షించి పాస్ అయిపోతాడు. కెమిస్ట్రీ వాడికి ఎంత వచ్చిందో దేవునికి తెలియాలి, చెప్పేవాడికి రాదు. నేను కెమిస్ట్రీ లెక్చర్ నాకు తెలుసు, నాకెంత తెలుసు. కానీ నా మానసిక పరిష్కారం ఉంది, ఐ కెన్ థింక్ లైక్ ఏ కెమిస్ట్. ప్రక్రియ చేయలేకపోవచ్చు. ఆంతరంగిక విశేషాలు అంటే అర్థం అది. చేత మీ మానసిక పరిష్కారము లైఫ్ డివైన్, అసలు జీవితమే దివ్యత్వానికి సంబంధించింది అన్నది అర్థమైందా? అది ఫస్ట్ క్వశ్చన్. అంటే మీకు ఏం నమ్మకం కలగాలి, మొట్టమొదట మన శరీరాలన్నీ కూడా మనము ఏర్పరచుకున్నటువంటివే, ఇతరులు ఏర్పరిచినవి కాదు. ఫస్ట్ స్టెప్ అది అర్థం అవ్వాలి. బహుని మే వ్యతీతాన్ని జన్మాన్ని తలచాలు, తాన్నేహం వేద సర్వాణి నష్టం వేస్తపరంతప. మనకి ఏం తెలుసు పూర్వజన్మల గురించి? మన లైఫ్ స్టైల్లో, మనం జీవించేటటువంటి విధానంలో పాస్ట్ లైఫ్ ఏదైనా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయా? నో. పాస్ట్ లైఫ్కి అసలు వాల్యూ ఏమి ఉన్నాను, వాల్యూ ఏమి ఇస్తాం తెలిస్తే కదా. అంచేత ప్రతి గురువు యొక్క జీవితంలో ఖచ్చితంగా వాళ్ళ పాస్ట్ లైఫ్ గురించి చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. చెప్పని గురువుని ఒక్కడిని చూపించండి, వన్ సింగిల్ ఇండివిజువల్. ఇందువల్ల లైఫ్ అంటేనే లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అని అర్థం. అంటే నువ్వు ఈ జన్మ ఎత్తావు అంటే ఖచ్చితంగా పాస్ట్ ఉన్నది, పాస్ట్ బర్త్ ఉన్నది, అంతే ఖచ్చితంగా ప్రీవియస్ బర్త్స్ ఉన్నాయి. సైన్స్ లో నేను ఫిజిక్స్ నేర్చుకుంటాను అని ఎవడైనా పట్టుబట్టి నేర్చుకోదలుచుకుంటే వాడు నేర్చుకోగలడా? నేర్చుకోలేదా? కెన్ ఎనీవన్ స్టాప్ ఇట్? నీకు పట్టుదల లేకపోతే ఎవడేం చేస్తాడో వేరే విషయం. ఈనాడు ఆధ్యాత్మిక జగత్తులో కూడా అలాంటి పరిస్థితులు వచ్చాయి, కానీ నీకు ఎటు వెళ్ళాలో తెలియాలి. అంతేత మొట్టమొదటి డైరెక్షన్ ఆధ్యాత్మిక జగత్తులో ఏంటి అంటే, స్పిరిచువల్ లైఫ్లో ఏంటి అంటే, యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ పాస్ట్ లైఫ్. ఎందుకు పాస్ట్ లైఫ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి? మీరు అసలు ఆధ్యాత్మిక జగత్తులో ఎక్కడ ఉన్నారు? మీకు కాలేజీలో సీట్ కావాలి అని పంపిస్తే మేము చదివామండి అంటే వాడు విండు, వాడు ఏం చెప్తాడు? ఎంట్రన్స్ టెస్ట్ అంటే. చాలా సార్లు నాకు తెలిసి అర్థం ఏంటంటే, నర్సరీ స్కూల్లో ఎంట్రన్స్ టెస్ట్ పేరెంట్స్ రాయాల్సి వస్తుంది పిల్లల్ని. మరి ఆధ్యాత్మిక జగత్తులో నీ అంతగా నువ్వు నేను ఈ సాధన చేస్తాను అనే మూర్ఖత్వం ఎందుకు వచ్చింది? కరెక్ట్ దట్ ఫస్ట్. నీకేం అనుకోలేదు నిర్ణయించుకోవడానికి. ఎవడు నిర్ణయించాలి? గురువు నిర్ణయించాలి. మరి గురువులు లేరు, లేదు గురువులు. కెన్ యూ బిలీవ్ ఎనీబడి? ఆ స్థాయిలో మేము ఈ గురువుల్ని నమ్మగలము అన్నవాడు నీవేం చూడటానికి అయ్యి లేదు. సక్సెస్ అయ్యి కానీ టైం ఉందా నువ్వు వెళ్ళి ప్లీజ్ నాకు ఆధ్యాత్మిక జగత్తులో అడుగు పెట్టాలని ఉంది, నేను ఎక్కడి నుంచి మొదలెట్టాలి? కానీ ఆధ్యాత్మిక జగత్తు నీకు ఒక ధైర్యం చెప్తుంది, ఈవెంట్ గురువు ఇస్ డెడ్ హీ కెన్ హెల్ప్ యూ. ఆ శరీరధారి అయినటువంటి గురువు అయినా నీకు హెల్ప్ చేయగలడు. హెల్ప్ చేయనిస్తే శుద్ధి స్థాయి కానీ, ఓ రమణ మహర్షి కానీ, ఓ జిల్లేళ్ళమ్మ కానీ, ఎన్ని గురువు? నేను చెప్పిన గురు సత్తాయే కాదు, ఎనీ గురువు వర్త్ హిస్ సాల్ట్. ముఖ్యంగా అవధూతలు, దే కెన్ హెల్ప్ యూ, దే కెన్ హెల్ప్ యూ. కానీ నీకు తెలియాలిగా, నువ్వు వాళ్ళని నా అమ్మాయి పెళ్లి కావాలి, నా రోగ నివారణ కావాలి, అదేదో కావాలని అడుగుతున్నావు తప్ప హౌ టు లివ్ అనే ప్రశ్న ఎక్కడైనా వేయగలరా? అంతేత గురుదేవుని యొక్క మొదటి ఆర్టికల్ మనం చదివానే, అందులో ఆంతరంగ విశేషాలు, హౌ యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ ఇన్నర్ కాన్షియస్నెస్. మీ ఆలోచన విధానాన్ని శరీరం మీదే కంట్రోల్ చేయకండి, కాన్సన్ట్రేట్ చేయకండి. నేను ఆత్మని అని నోటుతో అంటాం కాదు, ఆత్మ వలె జీవించడానికి ప్రయత్నించండి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్.
నాకు తెలియదు కదా మాస్టర్ ఎలా పరుగుతాం ఎలా చేస్తాం. అదేగా నేర్చుకోవటం అంటే డ్రైవింగ్ రాదు, నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవాలి. ఎక్కడ కూర్చుంటావు? డ్రైవర్ సీట్ లో కూర్చుంటావు. మరి డ్రైవింగ్ రాదుగా నీకు, ఎందుకు కూర్చున్నావు? అక్కడ కూర్చుంటేనే వస్తుంది. కూర్చున్నాకేం చేస్తావు? డ్రైవింగ్ వచ్చిన వాడు నీకు చెప్తాడు ఇలా చెయ్యి, నువ్వు వచ్చేస్తావు కదా. వాడి సమక్షంలో 10-15 సార్లు వాడు చెప్పినట్టు డ్రైవింగ్ చేస్తావు. తర్వాత చేంజ్ స్టెప్, రష్ ఎక్కువగా ఉంటే ఉండదు కానీ మెల్లిగా ఖాళీగా ఉన్న రోడ్డు మీద వెళ్ళగలదు. తర్వాత రష్లో వెళ్ళగలదు. అంటే మీరు డ్రైవర్ ఎందుకు అవ్వగలిగారు? డ్రైవర్ లాగా ప్రవర్తించారు కనుక. మీ క్రియా పద్ధతి డ్రైవర్ లాంటి క్రియా పద్ధతిగా ఉంది కనుక మరి ఆత్మలాగా జీవించాలంటే ఏం చేయాలి? ఆత్మలాగా జీవించు. సేమ్ బాస్, సేమ్ బాస్. మరి జీవించాలి ఏం కదా మాస్టర్? నువ్వు డ్రైవ్ చేయలేవు కదా మొదట్లో. మొదట్లో చేసి నీ కాలు చేస్తే వెళ్ళిపోతావా రోడ్డు మీదకి? కానీ మరి నేర్చుకుంటున్నావు కదా, డ్రైవర్ లాగా జీవిస్తున్నావు కదా. మరి నువ్వు ఆత్మలాగా జీవించటం నేర్చుకో. ఈ జీవించటం నేర్చుకోవటాన్ని ఉపాసన అంటాము. ఓ పూలు విగ్రహం మీద జల్లేయటం, ఇంత నీళ్లు పోసేయటం, ఇది కర్మకాండం. కానీ కర్మకాండల వెనకాతల జీవించేటటువంటి ఒక టెక్నాలజీ ఉంది. ఆత్మ వలె జీవించేటటువంటి ఒక టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీ మనం నేర్చుకోబోతున్నాం. అది నేర్చుకోవాలి అంటే మీరు చాలా పుస్తకాలు చదవాలి. ఈ 4 ఎస్సేలు సరిపోదు. కానీ ఈ 4 ఎస్సేలు మీకు గ్రౌండ్ నాలెడ్జ్ ఇస్తాయి, బేసిక్ నాలెడ్జ్ ఇస్తాయి. ఏం బేసిక్ నాలెడ్జ్? 1st ఎస్సేలో నేర్చుకున్న మానసిక పరిష్కారము కావాలి, భావనాత్మక ఉత్కృష్టత కావాలి. ఇక్కడ నేను చెప్పిన కథలు మర్చిపోకండి. మీరు ఎలుక కథ ఒకటి చెప్పాను. ఒకడు ఎలుక అనుకున్నాడు, నయం అయిపోయింది అనుకున్నాడు, కానీ మళ్ళీ వాడికి పెళ్లిని చూసేసరికి భయం. అలాగే సమాజంలో ప్రాబ్లమ్స్ వచ్చాక ఆ ప్రాబ్లమ్స్ చూసి భయపడితే నువ్వు ఎలుకలే. పాయింట్ అర్థమైనా ఉందా? ఆ కథలో నీ డెప్త్ అర్థం చేసుకోండి. అంచేత నేను ఉపాసకుణ్ణి, నేను ఉపాసన చేస్తున్నాను, నేను సాధన చేస్తున్నాను, కానీ ఆ కానీ అన్నారే ఎలుకైపోయావు. మరి ఏం చేయాలి? ఆత్మని జీవించు. కాంట్రడింగ్ ఎలా వచ్చింది మీకు? ఆ సింపుల్ లాజిక్ అర్థమవుతుందా మీకు? బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. ఆత్మ వలె మీరు జీవించటం ప్రాక్టీస్ చేస్తే మీరు ఆత్మలే. మీరేం సాధన చేయక్కర్లే. ఈ సాధన మరి కష్టము సులభము మీ సైకలాజికల్ మేకప్ బట్టి ఉంటుంది. చాలా మంది గురువులు ఏం చెప్తారంటే అందులో కష్టమే ఉంది. నువ్వు ఆత్మవేగా, ఆత్మ వలె జీవించటం, నువ్వు మనిషిలాగా జీవించటానికి కష్టపడాలి. కానీ ఎంతలాగా అందులో లీనమైపోయావంటే అసలు ఆత్మలాగా జీవించటం మర్చిపోయావు. మానసిక పరిష్కారం గురించి చెప్తున్నాను నేను. మరి భావనాత్మక ఉత్కృష్టత అంటే అర్థం ఏంటి? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భావనాత్మక ఉత్కృష్టత మీరు నటిస్తే చాలు వచ్చేస్తుంది. అర్జునుడికి శ్రీకృష్ణుడి మీద ఇంతవరకు కోపం వచ్చింది, అది చివరి వరకు ఉంది. ఇందువల్ల అర్జునుడు ఎన్ని దానాలు చేసినా, ఎంతమందికి హెల్ప్ చేసినా శ్రీకృష్ణుడు కూడా ఏమనంటే కర్ణుడంత దానిని నువ్వు కాదయ్యా అనేవాడు. మరి ఒళ్ళు పండదు, అందులో శత్రువు ఆయన. నేను మాత్రం దానం చేయలేనా ఇంటి కన్నుళ్ళలాగా అన్నాడు. యమునా నదిలో స్నానానికి పొద్దున్నే వెళ్తున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడు. నేను దానం చేయగలనన్నాడు. సరే అన్నాడు. ఇలా అన్నాడు, బంగారం కుప్ప వచ్చేసి నాణాలు దానం చేయన్నాడు.
ఇప్పుడు అది శ్రీకృష్ణుడు తయారు చేసిన కుప్ప. ఈయన ఒక గుప్పెడు తీస్తూ ఉంటే అక్కడ రెట్టింపు వస్తుంది. ఈ రెండు చేతులతో దానం చేయటం మొదలెట్టాడు, నాలుగు రెట్లు అవుతుంది. అర్థంగా పరిస్థితి అది. సరే నేను స్నానం చేసి వస్తానయ్యా, నువ్వు దానం చేసుకోవాలి. స్నానం చేసుకొచ్చాడు, దానం చేస్తూనే ఉన్నాడు. సాయంత్రం పూట స్నానానికి వెళ్తే పెద్ద కుప్ప అయిపోయింది. ఈ లోపల కర్ణుడు వచ్చాడు చేతి నుంచి. అర్జునుడు, చూసావా నేను దానం చేస్తున్నాను, చెయ్యి ఒకే దానం. అదేంటో, ఎంత దానం చేసినా కుప్ప తరగటం లేదన్నాడు. వచ్చి అదంత సేపు అన్నాడు, రా నీకు నువ్వు చేస్తే తెలుస్తుంది. చాలా మంది ఇదే అంట, నువ్వు చేస్తే తెలుస్తుంది చేస్తానన్నాడు. ఒక్క నాణం కూడా మిగలకూడదు తెలుసా, నేను పొద్దున్న నుంచి చేస్తున్నాను, ఒక్క నాణం కూడా మిగలదు గ్యారంటీ అన్నాడు. వచ్చిన కుర్రాడు గోచి పెట్టాలి వెళ్తున్నాడు అని పిలిచాడు. చూడు ఈ కుప్ప ఉందే, ఇది నీది ఉప్పదన్నాడు. భావనాత్మక ఉత్కృష్టత అంటే అర్థమవుతుంది, నీ డబ్బు కాదు. శ్రీకృష్ణుడు దానం చేయమని చెప్పాడు, దాన్ని దానం చేయటానికి తగ్గాడు. భావన లేదు, ఇచ్చే గుణం లేదు. ఇచ్చే గుణం ఉంటే ఎంత టైం పట్టింది? ఆయన అసలు చేయి కూడా పెట్టలేదు దాని మీద. ఆ దారిలో పోతున్న అవడం పిలిచాడు, దాన్న ఇది నీది అన్నది. ఇంకా వాళ్ళ అవసరం పడాలి, నిమ్మకం కూడా ఏం చేశాడో నాకు తెలియదు, కథ ఇచ్చే ఉంది. మన ఆంతరిక ఉత్కృష్టతో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డిస్కషన్స్ తప్ప, ఆర్గ్యుమెంట్స్ తప్ప, అసలు అంత అద్భుతమైనటువంటి వ్యక్తులు ఏం రాశారు, వాళ్ళు రాసింది మనకి అర్థమైపోతుంది అనుకుంటున్నామే, అది తప్పేమో. అన్న ఆలోచనే రాదు. కానీ వాళ్ళు గొంతుక చీల్చుకుని ఆశారు. అవాంగ్ మానస గోచరం, మాటల ద్వారా మనస్సు ద్వారా మీరు దీన్ని పొందలేరు. లైఫ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ మైండ్ అండ్ వర్డ్. అవాంగ్మానసమైనటువంటి దాన్ని నువ్వు డిస్కస్ చేయటానికి ప్రయత్నించి ఎన్ని ఫిలాసఫీలు మనం తయారు చేసుకున్నామో చూసుకోండి. అద్వైతం అంటాడు ఒకడు, గుంటూరులో ఒకడు వచ్చి మాస్టర్ మీరు చెప్పిందంతా బాగానే ఉంది కానీ ఇంతకీ మీరు ఏమిటి అన్నారు. నాకు అర్థం కాలే ఆ ప్రశ్న. ఇంతకీ అప్పుడు వాడు చెప్పాడు, మీరు అద్వైతిష్ట, మీరు విశిష్టాద్వైతం ఫాలో అవుతారా? నేను ఏమి ఫాలో బాబు నాకు తెలియదు కూడా ఏంటో. కానీ నాకు తెలిసింది ఏంటంటే, మాటల ద్వారా నువ్వు భగవంతుడు గురించి, జీవితాన్ని గురించి చెప్పదలుచుకుంటే వేదాలు ఉపనిషత్తులు స్పష్టంగా ఘోషిస్తున్నాయి, డోంట్ టాక్ అబౌట్ ఇట్, ఎక్స్పీరియన్స్ అబౌట్ ఇట్. అంతకు చేస్తామని భావనాత్మక ఉత్కృష్టత అంటే అర్థమైందా? మానసిక పరిష్కారం ఏంటంటే పుస్తకాలు చదవాలి. కానీ పుస్తకాలు చదివిన తర్వాత పుస్తకాలు అర్థమైపోయాయి అనుకున్నాం అనుకో, గంగలో దిగాడు, నీకేం అర్థం కాలేదు. ఎందుకంటే దే ఆర్ ఇండికేటింగ్ సంథింగ్ బియాండ్ వర్డ్. ఇది వాక్కుల ద్వారా అర్థమయ్యేది కాదు. ఇది జీవితాన్ని హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ వర్డ్స్. ఇది భావనాత్మక ఉత్కృష్టత. ఆ భావనాత్మక ఉత్కృష్టతకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఇది గుర్తుంచుకోండి. నీది కాని డబ్బు దానం చేయటానికి ఇస్తే, లేకపోతే నేను ఇంతమందికి ఇంత ఇచ్చాను అని నువ్వు చెప్పుకుంటే స్పిరిచువల్గా నువ్వు గంగలో దిగావు. తప్పేం లేదు, చెప్పుకోదు, చాటి చెప్పుకుంటాను, నేను ఎందుకు చెప్పుకోకూడదు, చెప్పుకో. కారణవర్ధనైందా? ఎందుకో, ఎందుకంటే నువ్వు ఎందుకు ఇవ్వగలిగావు ఉంది కనుక, లేకపోతే ఇవ్వగలవా? అంచేత నువ్వు ఇవ్వగలిగింది ఇస్తున్నావు, ఇవ్వలేనిది ఇవ్వటం లే. ఎవరికి ఇచ్చుకుంటున్నావు? నీకు బుర్ర ఉంటే నీకే తెలుస్తున్నా నీకే ఇచ్చుకుంటున్నావు అని. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? నాకే కూర్చుకో. అంచేత నువ్వు ఎవరిని ఏమి ఉద్ధరించటమే ఇచ్చేసి నువ్వే నీకు నీకు నాటుకుంటావు. నీ కోసం ఖర్చు పెట్టుకుందా, నీకేం ఉండదు. అందుకని చాలా స్పెసిఫిక్ గా గురువు గారు మన అందరినీ కూడా త్యాగసీ గురువు అన్నారు. డబ్బు సంపాదిస్తాం, ఇల్లు కట్టుకుంటాం, అంతా కట్టుకున్నాక ఆ డబ్బు ఆ ఇల్లు ఇక్కడే వదిలేసి ఉత్తి చేసుకుంటే వెళ్ళిపోతాం. ఫిలాసఫీ కాదు ఇది, జరిగే ఫ్యాక్ట్. మీరయ్యా నిజమైనటువంటి త్యాగులు. ఓ రమణ మహర్షి ఏం చేశాడు, గుడిసె వదిలి వెళ్ళిపోయాడు అంతేగా. మరి మీరు మళ్ళీ ఇల్లు కట్టుకోలేదు 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 అని కట్టుకున్నాక మాస్టర్ ఎన్ని గొడవలు వస్తున్నాయో బాబు. ఇల్లు కట్టుకోవద్దని నేను అంటలే, డబ్బు సంపాదించవద్దని నేను అంటలే. కానీ నువ్వు డబ్బు సంపాదిస్తున్నా ఇల్లు కట్టుకుంటున్నా నీ సామర్థ్యము వల్ల నువ్వు కట్టుకోవటం లేదు అన్నది గుర్తుంచుకోండి. ఎవడైనా సరే, ఎవడైనా సరే, వాడు పరమ కోటీశ్వరుడైనా వాడి సామర్థ్యంతో ఈ ప్రకృతి సంపదను పొందగలిగే వాళ్ళు గురువులు ఒక్కళ్ళే. ఓన్లీ గురువుల కెంగి మన అందరము కూడా ఇదివరకు నాటుకున్నది కోరుకుంటున్నాం. కోరుకున్నది ఏదో చాలా గొప్ప అనుకుంటున్నాం. అందుకు గొప్పే కాదు, నేను వాడికంటే నువ్వు గొప్పవాడివి కాదంటే, కానీ అది నీ సామర్థ్యం కాదు. అంతరంగిక విశేషాలు, ఈ అంతరంగంలో ఉన్నటువంటి ఈ రహస్యాలు నీకు తెలియదు. నీకు తిండేదో జరుగుతోంది అంటే చాలా మంది నా ఆధ్యాత్మిక సాధన వల్ల నాకు ఈ గొప్ప స్థితిలో ఉన్నాను. ఆధ్యాత్మిక సాధన వల్ల భౌతిక స్థితిలో నువ్వు ఉండవు. చాలా స్పష్టంగా గురువు గారు రాశారు, ఈ అంతరంగ విశేషం నన్ను బీదవాడిని అనుకున్నారు, నన్ను డబ్బు లేనివాడిని అనుకున్నారు, నన్ను చాలా చిన్న చూపు చూశారు. రాసుకున్నాను కదా, మీరు చాలా జాగ్రత్తగా చదవండి. నాలుగు ఎక్సైజ్ మీ జీవితాన్ని మార్చేస్తాయి. కానీ ఇలా ఆలోచించాలి, మాకు తెలుసు అనుకుంటే ఇవాళ కాదు. నేను నాకు తెలుసునా నేను చెప్పుకోవటమే, మీకు చెప్తున్నప్పుడు నాకు ఎక్కువ అర్థం అవుతుంది. ఇంకెంత ఒక కొటేషన్ ఉంది, ద బెస్ట్ వే టు లెర్న్ ఇస్ టు టీచ్. ఇది మీరు కూడా చూసుకోండి. ఇతరులకు చెప్పాలి అని చదివినప్పుడు మీకు చాలా అర్థం అవుతుంది. మా అంతట మీరు చదువుకుంటే, నేను ఎంఎస్సీ పిహెచ్డీ చేసిన తర్వాత నాకు ఇంటర్మీడియట్ క్లాస్కి వెళ్ళమన్నారు. ఫస్ట్ డే సరే ఇంటర్మీడియట్ బుక్ నీతుందా ఇంటర్మీడియట్లో అంటున్నారు. ఇంకా అంతవరకు పరీక్షలో ఏది ఇంపార్టెంటో ఆ రెండు లైన్లే చదివా. ఈ గురుదేవుని యొక్క ఈ వాక్కులు ఉన్నాయి, ఒక్క అర్థాన్ని నేను మార్చలేదు. ఎందుకంటే ఆయన వాక్కుని మార్చగలిగి అవగాహన ఇచ్చే చాలా చోట్ల మీరు ఆ సాంస్క్రిట్ అండ్ హిందీ వర్డ్స్ ఉంటాయి, ఐ డెంట్ చేంజ్. ఎందుకు నేను మార్చలేదు అంటే ఆ వాక్ ద్వారా ఆయన ఎక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తాడు, ఐ డోంట్ టచ్ ఇట్. సీక్రెట్ ఆప్షన్లో మేడం బ్లాబెట్ కి నెప్ట్యూన్ ఈజ్ నాట్ ఏ ప్లానెట్ అని రాసింది. యానిడెసెంట్ లెగ్ పీకరు బ్లాబెట్ కి రాసింది అని చదివి బ్లాబెట్ కి తప్పు రాసింది, నెప్ట్యూన్ ఈజ్ ఎ ప్లానెట్ అని రాశారు. కానీ బ్లాబెట్ కి రాసింది కనుక నెప్ట్యూన్ ఈజ్ నాట్ ఏ ప్లానెట్ అన్నారు. మరి ఇప్పుడు ఇప్పుడు నెప్ట్యూన్ ఈజ్ నాట్ ఏ ప్లానెట్, బ్లాబెట్ తప్పారు. అందువల్ల ఈ పుస్తకంలో రాసిన సెంటెన్సెస్ మీరు కనుక గురువు గారి ఒరిజినల్ చూస్తే లైన్ బై లైన్ అలాగే ఉంది, ఏమీ మార్చలేదు. కర్త కర్మ క్రియ అంటే కేవలం తెలుగు కర్త కర్మ క్రియ పెట్టాను తప్ప వర్డ్ మార్చలేదు, మార్చే దమ్ము కూడా లేదు నాకు. కారణం ఇది, ఇంతవరకు నేను చెప్పింది రెండు విషయాల గురించి మాట్లాడాను, మానసిక పరిష్కారము. ఈ మానసిక పరిష్కారము ఈ పుస్తకం చదివితేనే వస్తుందనుకోకండి. నేను గురు సత్తాను అందజేసినందుకు రమణ మహర్షి బ్యాక్గ్రౌండ్ లో చెప్పిన పుస్తకాలు చదవాలి. మీరు చదివి అర్థం చేసుకుని పరీక్ష రాయటానికి తగిన మానసిక స్థితిలో మీరు చదవాలండి. ప్రాక్టికల్స్ కాదు నేను చెప్పే, నేను దాన్ని ఓన్లీ కూడా చేయాలి. పుస్తకాలు తీస్తుంది కదా, మరి ఆ పుస్తకాలు తీస్తంతా కూడా ఇక్కడ రెడీ చేయండి, మీరు చదువుకోండి. మీరు బాగా చదివిన తర్వాత నేను దాని మీద చెప్తే మీకు చాలా అర్థం అవుతుంది. అంతేత ఫస్ట్ మీరు ఆ గురుసత్తాలో రాసినటువంటి ప్రతి పుస్తకము ఇక్కడ ఉండాలి. ఆల్మోస్ట్ దే ఆర్ దేర్. కానీ గురుసత్తాలో రాయనటువంటి 24 పుస్తకాలు ఒకటి ఉన్నాయి, జ్వాలాకుల్ మహర్షి రాసినటువంటి పుస్తకాలు. అవి మాత్రము అద్భుతం. ఏ గురువు ప్రపంచంలో ఎప్పుడు వచ్చినా పృథ్వీగ్రహం మీద ఆ పుస్తకాలలో ఉన్నదే చెప్తాడు. దే ఆర్ ద బేసిక్స్ ఆఫ్ స్పిరిచువల్. 24 పుస్తకాలు ఉన్నాయి. నా సలహా ఏంటి అంటే, మనం 10 మంది కలిసి స్నేహితులు సినిమాకి వెళ్తే 500 రూపాయలు అయిపోతుంది టికెట్. అది కాకుండా ఇంకో 500 ఖర్చు పెడతాం, 1000 రూపాయలు గ్యారంటీగా అయిపోతుంది. అందులో అల్లుడు గారు కనుక ఇంటికి వస్తే ఇంకా అంత ఎక్కువ ఖర్చు అవుతుంది అని అనుకుంటున్నాను. ఐ డోంట్ నో ఈ కాలపు అల్లుడు గారు ఎలా ఉన్నారు, ఈ కాలపు మావగారులు ఎలా ఉన్నారు, మరి వాళ్ళ మధ్య తెలియజేసే ఉందో లేదో, లేకపోతే అసలు మొహాలే చూసుకోవటం లేదో. కానీ ఏదైనా అల్లుడు గారు వస్తే మరి కొంచెం ఖర్చు అవుతుంది. ఒకసారి అల్లుడు మీ ఇంటికి వస్తే మీరు ఎంత ఖర్చు పెడతారు, అంత ఖర్చు పెడితే ఈ పుస్తకాలన్నీ మీ దగ్గరికి వచ్చేస్తే అందుకు చెప్పింది. అల్లుడు గారికి నేను ఎంత మర్యాద చేసినా మీకు, కానీ ఈ పుస్తకాలు మీ ఇంట్లో ఉంటాయి. అల్లుడు గారికి మర్యాద చేయడానికి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారు, అక్కడి నుంచే మీ పుస్తకాలు కొంటానికి కూడా డబ్బు తీసుకురండి. మానసిక ఉత్కృష్టతకి, ఉత్కృష్టత కాదు మానసిక పరిష్కారానికి పుస్తకాలు చదవండి. భావనాత్మక ఉత్కృష్టత అంటే చెప్పాను కదా, ఆత్మవని జీవించటం నేర్చుకోండి. యు బిహేవ్ లైక్ ఏ సోల్ ఎగ్జిస్ట్ ఇన్ యువర్ హౌస్. బయట ఉంటే మళ్ళా తలసికాలు వస్తాయి. కామన్ సెన్స్ ఉండాలని చెప్తాను కదా. ఇది అయిపోయిన తర్వాత 2 స్టెప్ ఆయన ఏం చెప్పారు అంటే, విచారణ కార్యపద్ధతి. ఇది 6వ పేజీలోనే ఉంది. మరి మీరు చదువుతున్నారు లేదో నాకు తెలియదు, మీకు ఆ మాత్రం అయినా తెలియాలి ఏది ఎక్కడుందో పుస్తకం. విచారణ అంటే అర్థం ఏంటి, ఒక ఆలోచన విధానం ఉంది మీకు, ఆ ఆలోచన విధానాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. ఉదాహరణకి మానసిక పరిష్కారంగా ఇల్లు కట్టుకోవాలి, ఈ అద్దెలు కడుతూ ఉంటే నెలలు తరబడి మనం కట్టేటటువంటి అద్దె ఒక చోట చేసుకుంటే మనం ఇల్లు కట్టేసుకోవచ్చు. ఎక్కడ కట్టుకుంటాం, ఎలా కట్టుకుంటాం, మున్సిపాలిటీ రూల్స్ ప్రకారం కట్టుకుందాం, పక్కవాడి భూమిని కబ్జా చేయదు, 2 అంగుళాలు అటు జరపకండి. భావనాత్మక ఉత్కృష్టత, నాది కాదు నేను ముందుకుంది. ఇంకా విచారణ, ఇల్లు కట్టుకోవాలనుకున్నారు కదా, ఎలాంటి ఇల్లు కట్టుకోవాలి, డ్రాయింగ్ రూమ్ ఏ సైజులో ఉండాలి, బెడ్రూమ్ ఏ సైజులో ఉండాలి, ఇది విచారణ. విచారణ అయ్యాక ఏం చేయాలి, దాన్ని కార్యపద్ధతి ఆచరణ పెట్టాలి. అంటే ఈ 4 పదాలకి తేడా తెలుస్తుందా నీకు, దే ఆర్ నాట్ వన్ అండ్ ద సేమ్. మానసిక పరిష్కారము, భావనాత్మక ఉత్కృష్టత ఈజ్ ఆల్మోస్ట్ థియరటికల్. విచారణ ఇంకా ప్రాక్టికల్స్కి వచ్చారు. కార్యపద్ధతి యువర్ డూయింగ్ ఇట్. కానీ కార్యపద్ధతి, విచారణ, భావనాత్మక ఉత్కృష్టత, మానసిక పరిష్కారం, ఈ 4 అంతరంగం మీద ఆధారపడి ఉంటుంది. నీ అంతరంగ స్థితి ఎలా ఉంటుందో బహిరంగ పరిస్థితి అలా ఉంటుంది. క్యాన్సర్ తక్షణమే ఈ పద్ధతిని ఉపయోగించి గురువులు నయం చేస్తారు. గురువుల దగ్గరికి వెళ్ళాక రోగాలు మీకు నయం కావటానికి ఎక్కడో స్లిప్ అయింది. కారణం గురువు యొక్క అంతరంగిక స్థితి. ఈ గురు ఆంతరంగ స్థితి ఎంత క్లియర్ గా ఉంటుందో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మీ కోరికలు తీరిపోతాయి. వాళ్ళ సమాధి దగ్గరికి వెళ్ళినా మీ కోరికలు తీరిపోతాయి. ఏంటి లేదు ఇక్కడ మ్యాజిక్. మ్యాజిక్ ఏంటి అంటే ఆంతరంగ స్థితి పొటెన్షియల్ గా ఉంది. మీ ఆంతరంగిక స్థితి ఒక ఆత్మ వలె ఉంటే మీరేమనుకుంటే జరుగుతుంది. అంత సింపుల్ థింగ్ అసలు స్పిరిచువల్ మీరు సో సింపుల్ అవుతుందా మాస్టర్ గారు? మీ ఆంతరంగిక స్థితి పోయే మరి మేము అనుకుంటే జరిగిపోతుందా మాస్టారు? అందుకే ఈ ప్రజ్ఞావతార కథామృతంలో వాసనలు సాధనగా మారాలి. మొట్టమొదటి పేజీలో నేను మీకు అది ఆ మూడు జాగ్రత్తగా చూస్తున్నాను. ఫస్ట్ పేజీలో ఉంది ప్రజ్ఞావతార కథామృతంలో వాసనలు సాధనలుగా మారాలి. కుతర్కముల సజల శ్రద్ధగా మారాలి. కుతర్కాలసము దాని తర్వాత సంశయాకుల చిత్త వృత్తులు విశ్వాసముగా మారాలి. ఇక్కడ వివేకానంద స్త్రీకి లండన్ లో ఒక ఆమె ఉంది. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫెయిత్ ఆఫ్ ఎ సీసన్ సీడ్, నువ్వు ఆవగింజంత నమ్మకం నీకుంటే చాలు కొండల్ని కలిపేయగలవు. రిపీటెడ్ గా ప్రతి గురువు చెప్పేది ఇదే. పెద్ద శ్రద్ధ కల్లే ఆవగింజ అంత ఫెయిత్, ఆవగింజ అంత నమ్మకం ఉంటే చాలని. ఓ అంతే కదా వివేకానంద చెప్పాడని ఆవిడ తన ఫ్లాట్ లోకి వెళ్ళింది. ఆవిడకు పెద్ద ప్రాబ్లం ఉంది ఆ ఫ్లాట్ లో. ఏంటంటే తూర్పు వైపు కిటికీ తెరిస్తే ఒక పెద్ద కుహిల్లక్కుంది, ఒక పెద్ద రాయింది అర్థంగా అంటే శివుడు కనిపించడాలి. మరి వివేకానంద చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? ఇట్ కెన్ మూవ్ మౌంటైన్. అంతే ఈ రాయిని కలపలేదా అనుకుని కూర్చుని రాయి కదులు రాత్రల్లా కూర్చుంది. కదల్లే అది ఏమంటో తెలుసా? ఐ న్యూ ఇట్ వాంట్ మూవ్. మరి తెలుసు అది కదలదని అని అంబిక రాత్రల్లా అన్నాక భావార్థమైందా? మరి అది ప్రాక్టీస్ వల్ల వస్తుంది. ఇంకో దారి లేదు, ఇంకో దారి లేదు. నువ్వు నేర్చుకోగలవా? పూర్వజన్మ సుకృతం ఉందా? ఠక్కమని వస్తుంది అశ్రద్ధ. అశ్రద్ధ అన్నదే ఆ మొత్తం ఆధ్యాత్మిక జగత్తులో లేదు. శ్రద్ధ మయోయం పురుష యోయ శ్రద్ధ స్థైరస. పరిగెట్టుకుంటూ వస్తుంది మీ దగ్గరికి వస్తువులు అవి ఏమైనా ఏం కావాలన్నా. మరి అది ఎలా ప్రాక్టీస్ చేయచ్చు? అంటే ఇంకో దారి లేదు, ప్రాక్టీస్ చేసుకోవటమే. అది ప్రాక్టీస్ చేయకుండా మేము పూజలు చేస్తున్నాం జపం చేస్తున్నాం అని ఎన్ని సంవత్సరాలు మీరు గడిపినా ఇది మీకు లేకపోతే, ఈ శ్రద్ధ అనేది లేకపోతే దాన్ని నేర్పించడానికి సిద్ధి చేయచ్చు. ఆ శ్రద్ధ మీలో కలిగిదేయటం. కానీ ఒకసారి శ్రద్ధ కలగజేశాక దాన్ని పోగొట్టుకోకండి. మీరు ప్రతిసారి మీరు టెస్ట్ చేయకండి గురువుల్ని. ఒకసారి చేశారు, రెండుసార్లు చేశారు, ఇట్స్ ఓకే. ఇంకా మాట్లాడితే మీరు టెస్ట్ పెడితే మీకు శ్రద్ధ లేదని అర్థం. ఆంతరంగంలో మార్పు అర్థం అంటే ఇప్పుడు ఆంతరంగ స్థితి ఎలా ఉండాలి అంటే భవానీ శంకరం వందే శ్రద్ధ విశ్వాస రూపిణం. చాలా మందికి విశ్వాసానికి శ్రద్ధకి మధ్య తేడా తెలియదు. విశ్వాసము ఈజ్ సంథింగ్ మెంటల్. చదువుకుంటే బాగుపడతాను అది విశ్వాసము. ఎన్ని అడ్డంకులు వచ్చినా చదువు తీరి చదువుకోగలగటం శ్రద్ధ. తెలార్థమైందా? మనకి ఆధ్యాత్మిక జగత్తులో ఇటు విశ్వాసము లేదు, శ్రద్ధ లేదు. భౌతిక జగత్తులో ఉంది, రిజల్ట్స్ వస్తున్నాయి. మా పిల్లవాడు డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అయితే చాలా మంచిది. ఈ పద్ధతులు ఉపయోగించుకుంటే డాక్టర్ని అవ్వగలం. ఆ పద్ధతుల మీద మీకు విశ్వాసం ఉంది. అంతే ఎంట్రన్స్ టెస్ట్ లో సీటు రాకపోతే చాపో అన్నావు నువ్వు, మళ్ళీ చదువుతావు షార్ట్ టైం కాకపోతే లాంగ్ టైంకి వెళ్తాం.
ఎందుకు వెళ్తావు?
నీకు విశ్వాసం ఉంది, ఇది పద్ధతి, దిస్ ఈజ్ ద మెథడ్. చదువుకుంటే ఈ సబ్జెక్ట్స్, చదువుకుంటే ఈ సబ్జెక్ట్స్ లో మా పిల్లవాడికి సబ్జెక్ట్ బాగా వస్తే అంతే, వీడికి రాదు కనుక ఏం చేయిస్తాం, మళ్ళా ట్యూషన్స్ పెట్టిస్తాం. అంటే మీకు ఆ మెథడాలజీ మీద విశ్వాసం ఉంది. విశ్వాసం ఉన్నా చాలా మంది సీటు రాదు. ఎందుకు లేదు? శ్రద్ధ లేదు. రాదా రాకపోతే ఇంకో చదువుతూ చూడాలి. శ్రద్ధ విశ్వాసానికి తేడా తెలిసింది మీకు. విశ్వాసం ఇస్ ఎ లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. దేన్ని మీరు ఫాలో చేస్తే రిజల్ట్ వచ్చి తీరుతుంది అన్నది గ్యారంటీ. శ్రద్ధ ఏంటి? రిజల్ట్ వచ్చేంత వరకు దాని వెంట పడతాం. ఇంకా మనం ఆల్టర్నేషన్ లేదు. అంచేత ఎప్పుడైతే మీకు శ్రద్ధ ఉన్నదో, అంటే శ్రద్ధ రావడానికి ముందు ఏముండాలి? ఆ లాజికల్ స్టెప్స్ తెలియాలి మీకు. విశ్వాసం అది. ఆ లాజికల్ స్టెప్స్ నీకు ఎలా ఉంటాయి? ఒక సైంటిస్ట్ ఆ స్టెప్స్ తీసి ఈ రిజల్ట్ పొందాడు. విశ్వాసం. ఆ రిజల్ట్ వచ్చేంత వరకు నువ్వు ట్రై చేస్తే శ్రద్ధ. మరి గురువుల యొక్క జీవితాన్ని ఇంత చూసి మీకు విశ్వాసం లేదు, లేకపోతే ఫాలో అవుతారు. ఒకసారి ఏదో మంత్ర జపం చేసేసి, 10 నిమిషాలు ఏదో మంత్ర జపం చేసేసి, ఏదో సాధన నివృత్తి చేశాక రిజల్ట్ రాకపోతే మానేస్తే శ్రద్ధ లేదు. అంచేత ఇది రెండు చాలా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఇన్ స్పిరిచువలిజం, ఇన్ డే టు డే లైఫ్. అంచేత మీకు రిజల్ట్ రాలేదు అంటే రెండు, మొదట విశ్వాసం లేదు. విశ్వాసం లేదంటే అర్థమైందా? లాజికల్ స్టెప్స్ టు రీచ్ దట్ గోల్ తెలియాలి మీకు, అది విశ్వాసం అంటే. లేకపోతే ఆ గోల్ తెలిసిన వాళ్ళ మీద మీకు విశ్వాసం. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, మీకు తెలియదు వాడు ఎలా క్యూర్ చేస్తాడు మీకు తెలుసా, కానీ ఏం విశ్వాసం ఉంది మీకు? వాడికి ఆ స్టెప్స్ తెలుసు. విశ్వాసం అంటే అర్థమైందా? ఇప్పుడు ఇప్పుడు శ్రద్ధ. వెళ్ళాము ఆ డాక్టర్ దగ్గరికి, తగ్గలేదు. అప్పుడేమైంది ఆ డాక్టర్ మీద? శ్రద్ధ పోయింది. విశ్వాసం అప్పుడు మెథడాలజీ మీద ఉంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఇంకో డాక్టర్ దగ్గరికి. ఇస్ ఇట్ క్లియర్? అంచేత ఈ శ్రద్ధ విశ్వాసము అనేటటువంటి దాని గురించి అసలు పూర్తి అవగాహన లేనటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించారు. అసలు పేర్చిస్తుంది భవానీ శంకరం వందే, శ్రద్ధ విశ్వాస రూపిణం. ఇలా చేస్తే రిజల్ట్. అది ఇక్కడ గురుదేవుడు ఈ మూడు మార్పులుగా చెప్పారు. మూడు మార్పులకి, మూడు రకాలైనటువంటి మార్పులకు నేను మూడు రకాలైనటువంటి స్టెప్స్ ఇచ్చాను మీకు. మొట్టమొదటిది 7 గురు సత్తాల యొక్క పుస్తకాలు ఇచ్చాను, అది మానసిక పరిష్కారానికి ఇచ్చాను. రెండోది ఏంటి? భావనాత్మక ఉత్కృష్టత, యు బిహేవ్ లైక్ దెమ్. ఆ గురువు ఎలా జీవించాడో నువ్వు అలా జీవించు. నటించు నువ్వు, నీకు ఆ భావన లేకపోయినా పర్వాలే. నా జీవితంలో విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది ఈ మధ్యనే. ఫోన్ చేశాను నాకు మాస్టర్, కొంపలు అంటుకుపోయాను. మొత్తం మనం ఓ 20 ఏళ్ల బట్టి చేసినటువంటిది వీ హ్యావ్ లాస్ట్. దట్ వాజ్ ద ఫోన్ కాల్ 10:30 నిన్నా పోయింది కదా, వదిలి పడుకున్నా. ఇంకో గంటన్న తర్వాత మన ఫోన్ వచ్చింది, లాయర్ నోటీస్ ఇద్దామని మాట్లాడు. నేనేం చెప్పాను? వదిలేయన్నా, నేను ఆగిపడుతున్నా. వాళ్ళ నిన్న లేపి లాయర్ నోటీస్ ఇద్దామా? వద్దామని చెప్పే కదా, సర్గేటి పడుకున్నా. మేడం 5 గంటలకు మళ్ళా ఫోన్, మాస్టారు అందరినీ పిలిచాం మేము. మన వాళ్ళందరూ ఉన్నారండి ఇక్కడ, వీ విల్ నాట్ స్టాప్ ఇట్, ఇట్ ఈస్ అవర్. నేనేం చెప్పా? వదిలే అన్నాను కదా. వాళ్ళు ఏమనుకుంటారు వెళ్ళి? మన కాతకాని వాళ్ళం అనుకుంటారేమో. అవును, నువ్వు కాతకాని వాళ్ళం. వాళ్ళు ఏమనుకుంటే నాకు అంటే 20 ఏళ్ళు కష్టపడి సంపాదించిన ఒక పర్టికులర్ ఆస్పెక్ట్, which involves lakhs and lakhs of rupees and many, many people. ఇప్పుడు ఏదో సందర్భం వచ్చింది కానీ చెప్తున్నాను, అంతే కలగడేది. ఏంటి దీనికి బేసిస్? నాకు ఎందుకు అలా నిర్ణయించగలిగాను? నేనేం జాగ్రత్త నుండి కాదు, నాకేం బాధ రాలేదు అని అబద్ధం చెప్పండి. నేను ఐ వాజ్ అన్హ్యాపీ. కానీ అప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది, వెంకయ్య స్వామి జీవితం జరిగింది. ఏదో జరిగింది ఆశ్రమంలో, ఆయన ఆశ్రమం. వాళ్ళు వచ్చి మాది అన్నారు, మనం పోతే పోలే అన్నారు. ఆయన మన ఇంకా కూర్చునే గడ్డిపం యూ లీవ్ లైక్ దట్, రిజల్ట్స్ ఖచ్చితంగా మీకు వస్తాయి, నాకే ఎందుకు రావటం? కానీ మీకు ఆ భావనాత్మక ఉత్కృష్టత లేదు అనుకో, నాది అని పట్టు కూర్చున్నాం అనుకో. గురుదేవులు తన ఆత్మకథలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన రాస్తారు. మొదటిసారి హిమాలయ యాత్ర వెళ్తున్నారు. హిమాలయాల్లో మహాత్ములు ఉంటారు, అందులో ఈయన గురువు చాలా పెద్ద సిద్ధ పురుషుడు. అంచేత ఈయన గురువు పిలిచినప్పుడు ఈయన వెళ్ళారు అక్కడికి. చేత దారి పొడుగునా ఏ మహాత్ములు ఎక్కడ దొరుకుతాడో ఒకసారి వాళ్ళని దర్శనం చేసుకుందాం అనుకుంటే వెళ్తూ ఉంటే చలికాలం అది. ఒక చోట ఆలం అంటే తెలుసు కదా, హిందీలో చలి మంట వేసుకుని ఒక 10 మంది కూర్చుని ఉన్నారు. నిప్పుకి దగ్గరగా ఒక మనిషి కూర్చోవటానికి తగిన స్థలం ఉంది అక్కడ చలికాలం. అందరూ కూర్చున్నాయి, గబగబ వెళ్ళి అక్కడ కూర్చోబోయాడు దగ్గరగా గురువు గారి స్థలం. అక్కడ కూర్చోకూడదు, ఇంత చలికాలంలో కూడా చలి వేస్తున్నా దగ్గరగా కూర్చోకుండా గురువు గారికి వాళ్ళ స్థానం వదిలేదు అంటే ఆయన ఎంత గొప్ప గురువు అని ఏదో పక్కన కూర్చున్నాయి. పక్కన కూర్చొని ఊరుకోవచ్చు కదా, పక్కన కూర్చొని ఏమడిగాడంటే ఇంతకీ ఆ గురువు అయితే నీకు ఆ గురువు గారి గురించి తెలియదే ఎంత గొప్పవాడు, 80 లక్షల రూపాయల ఆస్తి వదులుకుని సన్యాసి అంటే ఆయన సన్యాసానికి టెస్ట్ ఏంటి అంటే బుద్ధి ఎలా ఆలోచిస్తుందో అర్థమైందా? మా కాలేజీలో నేను ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు కొంతమంది రాషనలిస్టిక్ గ్రూప్ ఆఫ్ టీచర్స్ ఉండేవారు. సరే యు నో హౌ ఐ యామ్, నాతో వాదనకి ఎప్పుడు దిగేవారు. నాకు ఇంతమంది గురువులు ఉన్నా శ్రీరామ శర్మ ఆచార్య ఈజ్ మై గురువు, కానీ ఇన్ ద కోర్ ఆఫ్ మై హార్ట్ అండ్ లైఫ్ సక్సెస్ అయ్యి మళ్ళీ ఈ క్లాష్ ఏంటో నన్ను అడగక్కండి, దేర్ ఇస్ నో క్లాష్ దేర్. ఇంతగా సత్యాయి గురించి దాని గురించి మాట్లాడుతూ ఉండేవాడిని, వాళ్ళు ఒప్పుకునేవారు కాదు వాళ్ళు. ఒకరోజు పొద్దున్నే కాలేజీకి వెళ్ళి 10 o'clock నేను అటెండెన్స్ చేస్తూ సంతకం పెట్టి నా డిపార్ట్మెంట్ గురించి కూర్చున్నాక పరిగెట్టుకుంటూ వచ్చాడు ఆ నేషనలిస్ట్. సత్యాయి బాబా చాలా గ్రేట్ అండి అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ న్యాచురల్లీ. దాని తర్వాత వాడు అన్న మాట అన్నాక బాయ్ ఈవెన్ హైకోర్టు జడ్జి అంటే సత్యసాయి ఎందుకు గొప్ప? ఆయన గొప్పవాడు కాక ఏంటమ్మా, యు గాట్ ది పాయింట్. మనం ఆ తప్పు చేస్తున్నాం, మీరు మీ గురువుల్ని ఆయన గురువులు కనుక విలువ ఇవ్వటాన్నే ఆయన ఫాలోవర్స్ పట్టి విలువ ఇస్తున్నారు. అక్కడ మీకు రిజల్ట్స్ రావటండి, మీకు రిజల్ట్స్ రాకపోవడానికి అది ఒక్కటే కాదు. అంటే మీ టెస్టింగ్ మెథడాలజీ ఉండే ఇట్ ఇస్ స్టిల్ ఫిజికల్. మీ భౌతికతకి సంబంధించినటువంటి దృష్టికోణంతోనే మార్పులు ఇస్తున్నారు. రాజులు ఆయన శిష్యులు అంటే ఆయన గొప్ప గురువు, అడుక్కునేవాళ్ళు ఆయన శిష్యులు అంటే ఈ కాంట్రాక్ట్ ఉండే. గుంటూరులో ఒకరోజు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళా, వాళ్ళ అమ్మాయి ఎంసెట్ పరీక్ష రాసింది. షీ గాట్ ఇట్, షీ గాట్ ద ర్యాంక్, షీ గాట్ ద సీట్ వచ్చేస్తుందని గ్యారంటీ. మేము సాయి పూజ చేసి అని మాట్లాడారు, సాయి అనుగ్రహించారు. న్యాచురల్ ఐ ఫెల్ట్ హ్యాపీ. ఇంతకీ ఈ మధ్య కాలంలో నేను ఇంకొక క్వశ్చన్ వేయాల్సి వస్తుంది, ఏం సాయి ఇది వరకు ఆ క్వశ్చన్ వచ్చేది కాదు. శుద్ధి సాయ్యా సత్యసాయ్యా? సత్యసాయి పట్టుబట్టలు వేసుకుంటాడు, శుద్ధి సాయి చింకి బట్టలు వేసుకుని అడుక్కు తింటాడు. అంటే మీకు మెడిసిన్ లో సీట్ ఇప్పించినటువంటి వ్యక్తి పట్టుబట్టలు కట్టుకోకూడదు అంతేగా.
మీకు అందుకు భగవంతుడు కనిపించాడు.
మిమ్మల్ని ఏంటంటే ఆలోచన విధానం అదే. యు వాంట్ యువర్ గాడ్ టు బి ఎ బెగ్గర్, దట్ ఈస్ వై యూ ఆర్ బెగ్గర్. మీరు చూడండి మీ ఆలోచన విధానం చూడండి. మీ గురువు పట్టుబట్టలు కట్టుకుని పన్నీటితో స్నానం చేస్తే, కానీ రాతి విగ్రహానికి మాత్రం మీరు పన్నీటితో స్నానం చేస్తే, భావనాత్మక దారిద్ర్యము అన్నారు గురువు గారు దాన్ని. అంటే మీ గురువు సుఖంగా ఉండటం మీకు ఇష్టం లేదు. మీ గురువు అడుగు తినాలి, సింక బట్టలు వేసుకోవాలి. అంతరంగం ఎలా ఉంటుందో మరి బహిరంగం కూడా అలాగే ఉంటుంది కదా. కానీ మీ అంతరంగం ఇంత ఘోరంగా ఉంది అనే ఐడియా మీకు రావటం లేదు. సో సంబడి అయితే టేక్ ఇట్ ఆల్, నేను అది నిర్ణయించుకున్నాను. మీరు తిట్టుకుంటే తిట్టుకోండి, ఇలా అంటారా మాస్టారు మమ్మల్ని, నేను ఇలాగే అంటాను. ఇది తప్పు అవుతే కరెక్ట్ మీకు. మేమలా అనుకోవటం లేదు మాస్టారు, మరి ఘోరం. ఏ ఆలోచన లేనటువంటి స్థితి ఇది మోర్ డేంజరస్. భావార్థమైంద అంతరంగ స్థితి బహిరంగ పరిస్థితులను చేసినప్పుడు ఈ దృశ్య జీవితంలోనే అనేక రకాలైనటువంటి అదృశ్య శక్తులు మీకు పనిచేస్తూ ఉంటాయి. అవి ఎలా పనిచేస్తాయి అన్నది ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం. నా నా దృశ్య జీవితం యొక్క అదృశ్య అనుభూతులు. నా ఆధ్యాత్మిక సాధనలోని రెండు మందిరీలు 24 సంవత్సరాల కాలంలో పూర్తయినవి. గురువు గారికి ఆధ్యాత్మిక సాధన 3 మందిరీలు ఉన్నాయని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇంకా అంతకంటే కొత్త స్టెప్స్ ఎప్పుడూ రావు. నువ్వు స్పిరిచువల్ లైన్లో వెళ్ళావు అంటే మాతృవత్ పరదారీషు ఫస్ట్ స్టెప్, పరద్రవ్యేషు లోస్తవత్ సెకండ్ స్టెప్. భావం అర్థమవుతుంది కదా. తన భార్యని తప్ప ఇంకా ప్రతి స్త్రీని కూడా తల్లిలాగా చూడాలి. మాతృవత్ పరదారి. చివరికి ఏ స్థితికి వెళ్ళిపోవాలి అంటే ప్రకృతి తల్లిగా కనిపించాలి. ప్రకృతి మాత, నువ్వు ప్రకృతిలోనే కదా ఇప్పుడు. కానీ ప్రకృతి తల్లిగా కనిపించటానికి దాన్ని ద్విజత్వము అంటాం. ద్విజత్వము అనేది అది ఒక భర్త నీకు ఎక్కడి నుంచి వచ్చింది, తల్లి గర్భం నుంచి వచ్చింది. మరి తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి భర్తకి తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడు నీకు ఆహారం ఎవరు పెట్టారు, తల్లే పెట్టింది. తల్లి దగ్గర నుంచే కదా నువ్వు ఆహారం తీసుకున్నావు. ఎప్పుడైతే నువ్వు బయటకు వచ్చావు, బొట్టు కట్ అవుతుంది. బొట్టు ఏ క్షణంలో కట్ అవుతుందో ఆ క్షణంలో నువ్వు ప్రకృతితో లింక్ అప్ అవుతావు. యు గెట్ యువర్ ఫుడ్ ఫ్రమ్ దేర్, ఫ్రమ్ ప్రకృతి. అది తెలుసుకోగలిగితే ద్విజత్వము బ్రాహ్మణత్వము. ప్రకృతి తల్లిగా ఒక స్త్రీనే కాదు, అసలు ప్రకృతి నీకు తల్లిగా అనిపించటం కాదు, తెలియాలి, అనుభూతి చెందాలి. కానీ ఇంతక కార్ డ్రైవింగ్ అంటే నేను డ్రైవ్ చేయగలను అని కూర్చుంటే ఏ విధంగా డ్రైవింగ్ వచ్చేస్తుందో. ఎప్పుడైతే స్త్రీత్వమును మదర్నెస్ గా చూడగలవు, ఇది తాంత్రిక సాధనలోని బేసిస్. రామకృష్ణ పరమహంస చేశాడు, అది శారదామాతనికి రీతిని చేశాడు. శ్రీరామ శర్మ ఆచార్య కూడా ఆ సాధనలు చూశాడు, కానీ ఆ సాధనలు చెప్పలేదు బయటికి. ఎందుకంటే చెప్తే తాంత్రికం ఇప్పుడు ఎలా అయిందో అలాగే అవుతుంది. బికాజ్ మనం ఇంకా పరిపక్వత చెందని మానసిక స్థితిలో ఉన్నాం. కానీ మానసిక పరిష్కారం రావాలి. అంటే ఆ మాతృవత్ పరదారీషు, దానికి బెస్ట్ మెథడాలజీ మన ఋషులు కనిపెట్టింది ఏంటి అంటే భగవంతుడికి స్త్రీ రూపం ఇచ్చే గాయత్రి మాత. గాయత్రి మాతను కొలుస్తాం, అందరిలోనూ గాయత్రి మాతను చూడటం కష్టం కాదు. చూడటానికి ట్రై చేస్తే మనం అసలు ట్రై చెయ్యం, అది వేరే విషయం. ఏంటంటే స్పిరిచువలిజంలో అది ఫస్ట్ స్టెప్ అని మనకి తెలియదు. ఫస్ట్ స్టెప్ అది దాని తర్వాత స్టెప్ నీది కానిది నువ్వు ముట్టుకోకు, పరద్రవ్యేషులు వస్తారు. రామకృష్ణ పరమహంసలు ఈ రెండు అద్భుతంగా కనిపిస్తాయి. మామూలుగా కాదు అద్భుతం అంటే ఇట్ ఈస్ అన్బిలీవబుల్ ఆ కాన్సెప్ట్ అండ్ హిజ్ వే టు అప్రోచ్ టువర్డ్స్ ఉమెన్ అండ్ మనీ. ఎంతంటారు దాన్ని కాంత కాంచనం, ఎటువంటి టెక్నికల్ వర్డ్ మామూలుగా అనేది కాంత కనకాలు. ఇది బేసిక్స్ స్పిరిచువలిజంలో. ఇది మీరు ప్రాక్టీస్ చేయకుండా ఈ యాంగిల్లో రాకుండా మీరు స్పిరిచువలిస్తాం అంటే యువర్ నాట్ స్పిరి, యువర్ ఏ నాసురా. మనకి ఆ ఒప్పుకునే దమ్ము ఉండాల. అంతే తప్ప మీరు అలా అనిస్తారా మనస్తా నేను అంట, నేను అన్న మాటకి అథారిటీ అని చూపిస్తున్నాను. అంటిల్ అండ్ అన్లెస్ మదర్హుడ్ నువ్వు అర్థం చేసుకోలేకపోతే, మాతృత్వాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతే, నీది కానటువంటి డబ్బు నువ్వు ముట్టుకోకుండా ఉండలేకపోతే 24 ఏళ్ళు పట్టింది దానికి అది సాధించడానికి. ఎవరికి? ప్రీవియస్ బర్త్ లో రామకృష్ణ పరమహంసగా ఉన్న వ్యక్తికి 24 ఏళ్ళు పట్టింది. అంటే మనకి 24 ఏళ్ళు పడుతుందా? సైంటిస్ట్ కనిపెట్టి దాన్ని టైం పడుతుంది నీకు యూటిలైజ్ చేసుకోవటమే, అది నీకు అంత టైం ఏం పట్టదు. కానీ అది ప్రాక్టీస్ చేయటానికి నువ్వు మనస్ఫూర్తిగా ప్రయత్నించాలి. అంటే మాతృత్వం అంటే ఏంటో తెలియదు. దీనికి సీక్రెట్ డాక్షన్ లో బ్లావేట్స్ కి హోలీ ఆఫ్ హోలీస్ అనేటటువంటి ఒక చాప్టర్ రాసింది. సీక్రెట్ డాక్షన్ నా మొదట అర్థం కాలే. కాశీలో ఉన్నప్పుడు చదివాను, అక్కడి నుంచి వచ్చాక కూడా 2-3 సార్లు చదివాను. సీక్రెట్ డాక్షన్ నాకు అర్థం కాలే. ఏపీలో టీజీపీఎస్ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్ గా జాయిన్ అయ్యాక మొట్టమొదటి నేను ఎప్పుడు వెళ్ళినా ముందు థియోసాఫికల్ సొసైటీ ఎక్కడ ఉంది అని పట్టుకుంటా. ఐ లవ్ ఇట్ సో మచ్ అక్కడెక్కడ ఉందన్నారు. సరే వెళ్ళే అక్కడికి వెళ్తే తలుపు చాలా తీసుకుంది. వస్తారండి వస్తారు. సరే ఇద్దరు వచ్చారు, ద సెక్రటరీ అండి ప్రెసిడెంట్. వాచ్మెన్ అదే వీళ్ళు వచ్చారు అన్నాడు. అంటే వాళ్ళు ఎప్పుడు రాదుట, ఆ రోజు వచ్చారు, నా అదృష్టం బాగుంది వచ్చారనుకున్నాను. కానీ అసలు ఏం జరిగింది ఆ రోజు, ఈకే గారి స్పెషల్ క్లాస్ ఉన్నారు. ఈకే గారి పేరు చేస్తున్నాను, నిఖిల కృష్ణమాచార్య గారు. ఆయన ఎవరో నాకు తెలియదు అప్పుడు, ఐ వాజ్ జస్ట్ న్యూ టు గుంటూరు. ప్లస్ ఆంధ్రాలో ఉన్నటువంటి గురువులు ఎవరు నాకు తెలియదు. ఆయనతో పాటు ఇంకో 5-6 గురు వచ్చారు. సెంచనరీ సెలబ్రేషన్స్ ఆఫ్ సమ్ ఫంక్షన్, 100 ఏళ్ల శతాబ్ది సమారోహం నాకు ఇప్పుడు గుర్తులేదు, 1980లో. దానికి ఎంతమంది వచ్చారు? ఈకే గారితో 5 గురు. ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ దే హ్యావ్ టు కమ్ బికాస్ దే హ్యావ్ టు ఓపెన్ ద డోర్. మీరు కథ వింటూ ఉంటారు కదా, ఒకడు కూర్చుని సంగీతజ్ఞుడు పాడుతూ ఉంటే అందరూ వెళ్ళిపోయాడు, ఒకడు మాత్రం కూర్చుని ఉన్నాడు. వాడు కూర్చుని ఉన్నాడు కదా నేను పాల్గొన్నాడు. చివరికి ఇంకా ఆయన పాఠానికి ఓపిక లేక ఇంకా ఆపేస్తే, బాబు నువ్వు ఇంత గొప్ప సంగీతజ్ఞుడు, నేను రసానుభూతి చెందేవాడు అది కాదు బాబు, ఆ సాధనాది. అలా అలా ఇద్దరు ద ప్రెసిడెంట్ అండ్ ది సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫీస్ దట్ బుక్ అర్థం కాలేదు నాకు ఆ బుక్. వెరీ టఫ్ బుక్. సమాజం ఏంటంటే ఆ ప్రెసిడెంట్ కి నేను తెలుసు, థియోసాఫికల్ సొసైటీ ప్రెసిడెంట్ కి. ఆయన దగ్గరికి వెళ్ళి అడ్రస్ అడిగాను నేను, బాబు ఎక్కడుంది థియోసాఫికల్ సొసైటీ అంటే. ఆయన చెప్పాడు, ఆయన ఈకే గారికి నన్ను పరిచయం చేశాడు, ఇతను కూడా మన గురించి పరిచయం ఇతనికి అని. నవ్వాడు. నేను ఆయన్ని చూసి, ఆయన ఎవరో నాకు తెలియదు, ఐ డీన్ నో దట్ హీ వాజ్ ఎ వెరీ గ్రేట్ గురు. ఆయనతో నన్ను మొగటం విప్పి నోరు విప్పి మాట మాట్లాడేదంటే నాకు సీక్రెట్ అక్కడ అర్థం అవటం లేదండి అన్న. మోస్ట్ సెల్ఫ్లెస్ థింగ్ అసలు అంటే స్పిరిచువల్ లైఫ్ లో మీకు ఎంత సమర్పణ ఉండాలో చెప్తున్నాను నేను. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన అంత గొప్పవాడని నాకు తెలియదు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళగానే నేను మొట్టమొదట నాకు కావాల్సింది అడిగాను. ఆయన ఇంకేం మాట్లాడలేదండి, ఇంటికి వెళ్ళాను. మూడో రాత్రులు నేను ఆ పుస్తకాన్ని కనిపిస్తాను. అంటే ఈ స్పిరిచువల్ గురువులు ఉన్నారే, ఇఫ్ యూ కెన్ సీ దేమ్, మీకు అది అర్థమవుతుంది. చూస్తే చాలు అని గుర్తుంచుకోండి, దృశ్య జీవనికి అదృశ్య అనుభూతి గురించి చెప్తున్నాను నేను. మీకు ఆ లింక్ అర్థం అవ్వాలి. ఏదో చెప్పేస్తున్నాడు అనుకోకండి, లింక్ అర్థమైందా? ఇప్పుడు భౌతికంగా ఆయన శరీరాన్ని చూశారు, చూస్తే ఏమంటారని, మీరెవరండి, మీరెవరండి? మొట్టమొదట మనం టాపిక్ వర్ణం కురుస్తుందండి, వారికి కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది, మన మాటలు ఇలా ఉంటాయి. దృశ్య జీవనికి అనవసరమైన మాటలు. ఎండ బాగా కాస్తుందండి, చెప్పాలా? ఎండ బాగా కాస్తుందండి, మన మాటలు అలాగే మాట్లాడుకుంటాం. కానీ అది కాదు, ఆ అదృశ్యమైనటువంటి శక్తి గురువుల యొక్క ఫోటోల్లో కూడా ఉంటుంది. దృశ్య జీవనికి అదృశ్య అనుభూతి. దేర్ స్మైల్ ఈజ్ ఎనఫ్ టు మేక్ యూ అండర్స్టాండ్ సచ్ ఎ గ్రేట్ బుక్. ఇప్పటికీ చేసాల్సి సొసైటీలో చాలా మంది కదా అర్థం కాదు. నన్ను పిలుస్తారు వాళ్ళు, చెప్పమండి సీక్రెట్ డాక్టర్, అది చెప్పదన్న నేను. ముందు మిగతా పుస్తకాలు మీరు చదవండి. ఆ మిగతా పుస్తకాల లిస్ట్ మీకు ఇచ్చాను నేను. ఏఈ పోవెల్ అనేటువంటి రాసిన 5 పుస్తకాలు, మన పంచకోశాల గురించి రాసినటువంటి పుస్తకాలు అవి చదువుకోండి. ఎందుకని చెప్తున్నాను, ఈ దృశ్య శరీరము వెనకాతల అదృశ్య శరీరాలు ఉన్నాయి. ఈ దృశ్య భౌతిక శరీరం వెనకాతల ప్రాణమే కోశం ఉంది, మనమే కోశం ఉంది, విజ్ఞానమే కోశం ఉంది, ఆనందమయ కోశం ఉంది, వీటన్నిటిని ఉపయోగించుకునేటటువంటి జీవాత్మ ఉంది. మరి ఏది ముఖ్యం? జీవాత్మ ముఖ్యమా, ఈ శరీరాలు ముఖ్యం? నీకు ఈ శరీరాన్ని ముఖ్యం, ఈ శరీరాలతో ఉన్నటువంటి సంబంధాలు ముఖ్యం. మా అమ్మాయి మా మాట విషయం లేదండి, మా అబ్బాయి మా ఏంటి, వాడు నిలవకపోతే నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఎందుకంటే వాడు నీ మాట వింటుంటే నీకు ప్రేమలు ఎక్కువది. మళ్ళీ ఆ బంధాలు చూసుకుంటే వాడు వినకుండా ఉండడం చాలా మంచిది. వెరీ ఆనెస్ట్ గా నేను చెప్తున్నాను, మీరు అదృష్టవంతులు, మీ పిల్లలు మీ మాట వినరు. విన్నారంటే మనం మీరు వదులుకోలేదు, వినకపోతేనే వదులుకోలేకుండా ఉన్నటువంటి మీరు భావార్థమైందా? అంటే వదులుకోమని చెప్తున్నానా నేను? బాధ్యతలు చాలా ఇంపార్టెంట్. బాధ్యతలు వదలమని నేను ఎప్పుడూ చెప్పలేదు. నా జీవితం మీద ఎగ్జాంపుల్, నా బాధ్యతలు నేను ఎప్పుడూ వదలలేను. కానీ వాళ్ళు అనుకున్నది నా బాధ్యత కానీ, నా బాధ్యత వాటి అయిన ఆ బాధ్యత తీర్చండి తప్ప వాళ్ళదే ఇక దృష్టిస్తారు. ఆ దృష్టిస్తేనే బాధ్యత తీర్చుకున్నట్టు అంటే మీరు మూర్ఖులు. మీరు ఎంత చేయగలరు, మీ ఎబిలిటీ ఎంత ఉంది, అది టెస్ట్. నెలకి 10,000 సంపాదించేటటువంటి తండ్రి పిల్లలకి 10,000 ఖర్చు పెట్టి, ఇంకొక 5 రూపాయలైనా తెచ్చి నువ్వు అప్పు చేసి చేస్తావే కార్మిక తీసుకురా. సమాజం ఏమంటుంది? ఐ డోంట్ నో. ఏం చెప్తున్నాను అదేనా నేను టాపిక్? దృశ్య జీవితంలో వెనకాతలున్నటువంటి అదృశ్యమైనటువంటి అనేక శక్తిదారులు ప్రవహిస్తూ ఉంటాయి. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన జరాచరం, ఏ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురు. అంతేత భర్తకి ఎంత చేయాలి, భార్యకి ఎంత చేయాలి, పిల్లలకి ఎంత చేయాలి, తండ్రికి ఎంత చేయాలి, ఎవరికి వాడి నిర్ణయించుకోవాల్సిందే. నోబడి కెన్ గివ్ యూ ఏది, ఇంతే చేయాలి. అది ఎప్పుడు నువ్వు కరెక్ట్ గా నిర్ణయించుకోగలవు? నీకు నీ బస్ తెలిస్తే అక్కడ మళ్ళా పునర్జన్మలు తెలియాలి. 2 కారణాలు ఉంటాయి ఎప్పుడైనా గుర్తుంచుకోండి. దృశ్యమైన జీవితంలో ఎక్కడ యోగము జరిగినా, యోగము అంటే కలయిక, ఫ్రెండ్స్ కలవచ్చు. బస్సు లోడ్లో అనేక మంది కలిసి ఒక యోగాన్ని సాధించవచ్చు. నేను చెప్పిన భావం అర్థమవుతుందా? యు ఆర్ గోయింగ్ టు ది ఇండియన్ బస్, అదొక యోగము. ఎక్కడ ఎవరు ఎన్ని రకాలుగా కలిసినా రెండే చేయగలవు. ఐదర్ యూ కెన్ గెట్ సంథింగ్ ఆర్ యూ కెన్ గివ్ సంథింగ్. అది అర్థమవుతే చాలు, దాన్ని గివ్ అండ్ టేక్ అండి. అది నీకు అర్థమవుతే పిల్లలకి ఏమి ఇవ్వాలి, తండ్రికి ఏమి ఇవ్వాలి, ఆడబడుచుకి వాళ్ళు అలా జీవిస్తున్నారా లేదా నీకు అనవసరం. అది ఇట్ ఈజ్ యువర్ యూనివర్సిటీ. ప్రతి వ్యక్తి కూడా ఒంటరిగా వస్తాడు, ఒంటరిగా వెళ్ళిపోతాడు. పిచ్చి వాళ్ళలాగా వాడు అనుకుంటూ ఉంటాడు, వీళ్ళందరినీ నేను ఏదో ఉద్ధరిస్తానని. వేదాంతం చెప్పటాను నేను, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ చెప్తున్నాను. ఈ రెండు గుర్తుంచుకోండి, పరద్రవ్యేషు లోత్సవత్. ఇతరు నీది కానటువంటి ధనము నీకు వచ్చినా ముట్టుకోబాక దాన్ని. ముట్టుకున్నావో కొంపలు అంటుకుంటాయి. ఎంత కొంపలు అంటుకుంటాయో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శ్రీరామకృష్ణ పరమహంస యొక్క జీవిత చరిత్ర, రోమా రోలా అని నోబెల్ ప్రైజ్ విన్నర్ ఫ్రెంచ్ రైటర్ రాశాడు. అది కూడా నేను మీకు ప్రిస్క్రైబ్ చేశాను టెక్స్ట్ బుక్ లో. ఉందా మా బుక్ ఇక్కడ, లేకపోతే చూపించండి. అది రామకృష్ణ పరమహంస యొక్క బయోగ్రఫీ రాశాడు, వివేకానంద యొక్క బయోగ్రఫీ రాశాడు. అది కాకుండా ఇంకో రెండు పుస్తకాలు చెప్పాను నేను, దే లివ్డ్ విత్ గాడ్ అండ్ గాడ్ లివ్డ్ విత్ దెం. అది తెలుగులో కూడా వచ్చింది ఆ పుస్తకం, దేవుడితో సహజీవనం అని ఏదో రెండు వాల్యూమ్స్. ఇక్కడ ఏ పుస్తకంలో చదివానో నాకు గుర్తు లేదు, కానీ సంఘటన ఏంటి అంటే దక్షిణేశ్వరంలో రామకృష్ణ పరమహంస వాయువ్య దిశలో గదిలో ఉండేవాడు. ఒక తోట ఉండేది, చిన్న తోట. ఆ తోట పక్కన కాంపౌండ్ వాళ్ళు దాటాక ఒక హోమియోపతి డాక్టర్ ఇల్లు ఉంది, దవాఖానా ఉంది, చిన్న గార్డెన్ కూడా ఉంది. రామకృష్ణ పరమహంస వాజ్ వెరీ వీక్ ఇన్ హెల్త్, ముఖ్యంగా హిజ్ డైజెషన్ వాజ్ వెరీ బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్. మాట్లాడితే కాబట్టి ఆ ట్యూబ్ లైట్ తడిస్తే పర్వాలేదా, కరెంట్ కాస్త ట్యూబ్ లైట్ సెంటర్ పట్టించుకోండి కాస్త వర్షంలో. ఇఫ్ ఇట్ ఈస్ బేసిక్స్ ఓకే అమ్మా. సరే అంతేత ఈ అజీర్తి ఉన్నటువంటి రామకృష్ణ పరమహంస హోమియోపతి డాక్టర్ దగ్గర మందు తీసుకున్నారు. ఎక్కడుందో అర్థమైందా? మీరు దక్షిణేశ్వర ఎవరైనా చూసారా? చూడకపోయినా ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ బిగ్ ప్లేస్, ఇళ్ళంతా ఏరియాలో ఉంటుంది అంతే గార్డెన్. దానిపైన ఒక కాంపౌండ్ వాళ్ళు, ఆ కాంపౌండ్ కనుక అతను హోమియోపతి డాక్టర్ ఇల్లు. ఎంత పెద్ద ఏరియాలో అర్థమైపోయింది కదా మీకు, నాలుగైదు చెట్లు అన్నీ ఉన్నాయి. వెళ్ళాడు రామకృష్ణ పరమహంస మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళాడు. వెళ్తే డాక్టర్ ఊరు వెళ్ళాడు, 3 రోజుల తర్వాత వస్తాడు. సరే కాంపౌండర్ అన్నాడు, ఇవాళ డోస్ నేను వేసేస్తాను, మిగతా 2 డోసులు నేను కట్టిస్తాను అన్నాడు. డాక్టర్ లేడు కదా, సరే కట్టియండి, కట్టించలేదు. దీనిలో వాడి హ్యాపీ దీనికి దారి కనిపించక మానేసింది. ఆ చిన్న ఏరియా ఆ పరిగ్రహం నాది కానిది, రేపటికీ నువ్వు ఇవాళ తీసుకుంటావా అంటే ఆ ప్యూరిటీ ఆఫ్ కాన్షియస్నెస్. మనం రేపటికి కాదు, మన మనల ముని మనములకు కూడా ఏదో దాచిపెట్టాలి అనేటువంటి దాన్ని చేస్తున్నటువంటి వ్యక్తులకు ఆధ్యాత్మికత ఏముంది? మరి సంపాదించటం తప్ప, హోర్డింగ్ చేయటం తప్ప, ఆ హోర్డింగ్ నాది అనుకోవడం తప్ప, నీకు ఆ లాజిక్ అర్థమవటంలే. అందుకే నా జీవితంలో జరిగిన ఆ సంఘటన చెప్పాను. వదిలేస్తే నువ్వు నిద్రపోగలగాలి హాయిగా. ఇంకా దాని మీద పట్టుకుని నువ్వు బెంబేలు ఎత్తిపోయి ఏదో చేసిపోయి ఏ ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ వస్తుందో, ఆ ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ ఎలా చేయించవచ్చో ఎలా చేయాలో తెలుసుకోవాలని మీకు కుతూహలం ఉంటే ఇంకా శివాజీ సినిమా చూడండి. ఇవాళ నేను ఆ సినిమా చూసి ధన్యుణ్ణి అయిపోయి, నాకు ఎవరి మీద ఖర్చు ఉందో వాళ్ళందరినీ ఖచ్చితంగా శివాజీ చూడమని చెప్తాను. సరే, అది వేరే విషయం. నాకు మీ మీద ఖర్చు లేదు అంటే చూడొచ్చు, ఖర్చు లేదమ్మా, కానీ ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ ఎంత చిల్లీగా ఉంటుందో తెలుసుకోవాలి అంటే చూడండి. ఐ డోంట్ మైండ్ ఇట్. అంచేత ఈ దృశ్య జీవితం యొక్క అదృశ్య అనుభూతులలో ఈ పూర్వజన్మ సంస్కారాల నుంచి, ఈ పూర్వజన్మల నుంచి మీకు ఏమి వస్తున్నాయో గుర్తించగలగాలి. యూ షుడ్ బి ఏబుల్ టు నో ఇట్. ఒక బస్సులో కలిసి 50 మంది ప్రయాణం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీకు అందరికీ పూర్వజన్మ లింకులు ఉన్నాయి. అది అర్థమవుతుంది మీకు. యూ హ్యావ్ బికమ్ సో క్లోజ్ అవుతుంది, మరి ఓపెన్ చేసుకోండి. అది ఎలా తెలుస్తుంది మీకు? రామకృష్ణ పరమహంస జీవించేటట్టు తెలిస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. పాయింట్ అర్థం కదా. అంచేత ఈ రెండు మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోకసవత్ అనే సాధన అవగాహన చేసుకుని పట్టించుకోవటానికి నాకు 24 సంవత్సరాలు పట్టింది. కామలోభముల ప్రబలత కూడా చిన్నతనంలోనే ఉంటుంది. 15 సంవత్సరముల వయస్సు నుండి 24 సంవత్సరముల సాధనలో నాకు 40 ఏళ్లు వచ్చే లోపల వాటి తీవ్రత తగ్గింది. సాధారణంగా ఈ వయస్సులోనే కోరికలు, వాసనలు, తృష్ణలు, మహత్వాకాంక్షలు ఆకాశ పాతాళమును తలపడానికి ప్రణాళికలు వేస్తూ ఉంటాయి. ఈ అవధి స్వాధ్యాయ మనన చింతన ఆత్మ సంయమన జప ధ్యాన సాధనకు ఉపయోగించబడింది. ఈ వయస్సులోనే అనేక వికారములు ప్రబలముగా ఉంటాయి. అందువల్ల సాధారణముగా పరమాత్మ ప్రయోజనములకు 40 ఏళ్లు వయస్సు దాటిన వ్యక్తులనే ఉపయోగిస్తారు. పెరుగుతున్న వయస్సులో అర్ధవ్యవస్థ నుంచి సైన్య సంచలనం లాంటి అనేక మహత్వపూర్ణ కార్యాల బాధ్యత తీసుకోవలసి ఉంటుంది. సేవా కార్యాలలో కూడా యువకులు చాలా సహాయం చేయగలరు, కానీ లోకమంగళ కార్యముల నేతృత్వం చేయటానికి ఈ వయస్సు సరి అయినది కాదు. అంటే యువావస్థ మంచిది కాదు. ఇందువల్ల శంకరాచార్య, దయానంద, వివేకానంద, రామదాసు, మీర, నివేదిత లాంటి కొంతమంది తక్కువ వయస్సులోనే మంగళ కార్య నేతృత్వ భారము వహించి దానిని నెరవేర్చగలిగారు. సాధారణంగా తక్కువ వయస్సు గందరగోళాలని సృష్టిస్తుంది. పేరు, పదవుల మీద ఆకాంక్ష, ధన ప్రలోభము, వాసనాత్మక ఆకర్షణ ఉన్నవాళ్ళు సామాజిక క్షేత్రంలో నేతృత్వం వహించటకు ప్రవేశిస్తే అనేక వికృతులు సంభవిస్తాయి. అనేక అభివృద్ధి చెందుతున్న సంస్థల సర్వనాశనము ఇలాంటి వారి వల్లే జరుగుతుంది. మంచి చెడు అన్ని వయస్సుల వారిలో ఉన్నా సాధారణంగా యవ్వనములోనే మహత్వాకాంక్షలు ఉంటాయి. పెరుగుతున్న వయస్సుతో పాటు స్వాభావికముగా వ్యక్తిలో ఈ కోరికలు వేడి తగ్గుతుంది. అప్పుడు అతని భౌతిక లాలసలు కూడా తగ్గుతాయి. మరణకాలము సమీపిస్తున్నది అని గుర్తుకు వచ్చి పరలోకము సవరించుకోవటానికి ధర్మ కార్యముల మీద రుచి పెరుగుతుంది. అందువల్ల తత్వవేత్తలు వానప్రస్థ సన్యాసముల కొరకు ఆయు యొక్క ఉత్తరార్థమునే ఉపయుక్తమని నిర్దేశించారు. అంచేత ఆయన 16 ఏట ఆయన గురువు గారు కనిపించి 24 సంవత్సరాల పాటు నువ్వు సాధన చేయని చెప్తే ఆ 16 ఏళ్ళు ప్లస్ 24 40 ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు నీ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేశాడు. దీని మీద మాతృవర్ పరదారేషు, రెండోదంటే పరద్రవ్యేషు లోకవర్. అదే రహస్యము. కానీ నా మార్గదర్శకుడు నా యవ్వనమును అంతా కఠోర తపశ్చర్యకు వినియోగించాడు. తపస్సాధనలోనే 40 ఏళ్ల వయస్సు వచ్చినది. వర్చస్వ, నేతృత్వ, అహంకార, మహత్వాకాంక్ష ప్రలోభనాలలో కొట్టుకుని పోయే ప్రమాదముందని అనుకున్నారేమో,
అతి పెద్ద పనులు చేయటం కావలసిన ఆంతరిక పరిపక్వత మరియు ఆత్మబలము లేదు అనుకున్నారేమో, లేక గొప్ప పనులు చేయటకు అవసరమైన సంకల్ప బల ధైర్య సాహస సంతులనను పరీక్షించారేమో. ఏది ఏమైనా, నా మొదటి 40 సంవత్సరాలు నేను మీతో అనేక సార్లు చర్చించిన సాధనాక్రమంలోనే గడిచిపోయినది. ఏంటి ఆ సాధనాక్రమం? జపం చేస్తున్నప్పుడంతా ఆ ప్రకాశం నాలుగు దిగుతుందని తెలుసుకోవటం, పుస్తకాలు చదువుకోవటం, స్వాధ్యాయము, సాధన. దీంట్లోనే ఆయన 24 సంవత్సరాల వయసు గడిచిపోయింది. ఈ అవధిలో అంతా సామాన్యముగానే ఉంది. అసామాన్యమైనది ఒకటి, అది ఆవు నేతితో నిరంతరము వెలిగే అఖండ దీపము. నా పూజాగృహములో నిరంతరము అది వెలుగుతూనే ఉండేది. దీని యొక్క వైజ్ఞానిక లేక ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి నేను సరిగా చెప్పలేను. గురువు గురువే కదా, ఆదేశము ఆదేశమే, అనుశాసనము అనుశాసనమే, సమర్పణ అంటే సమర్పణే. ఒకసారి బాగా పరీక్షించి ఈ పడవలో ప్రయాణిస్తే ప్రమాదము లేదు అని నిర్ణయించుకున్నాక కళ్ళు మూసుకుని కూర్చుండిపోయాను. మిలిటరీలో సైనికుడికి అనుశాసనము ప్రాణము కంటే ఎక్కువ ప్రీతికరమైనది. నాది అంధశ్రద్ధ అనుకోండి, లేక అనుశాసన ప్రియత అనుకోండి, నా జీవితానికి ఏ దిశను నిర్ధారించారో, ఏ కార్యపద్ధతిని ఆచరించమన్నారో దానినే సరస్వం అనుకుని పూర్తి నిష్ఠతో పూర్తి తత్పరతతో చేసుకుంటూ వెళ్ళాను. నా సాధనాగదిలో అఖండ దీప స్థాపన ఈ ప్రక్రియలోని భాగమే. మార్గదర్శకుడిని విశ్వసించాను, పూర్తిగా ఆయనకు సమర్పణ చేసుకున్నాను. ఇంకా ప్రశ్నలు ఎందుకు, తర్కములు ఎందుకు, సందేహములు ఎందుకు, ఇవి ఎప్పుడూ నాలో ఉదయించలేదు. నా సాధనలో అఖండ దీపము అత్యంత అవసరము అని చెప్పారు. అంతే, పురస్కరణలు పూర్తి అయ్యే వరకు అలాగే వెలుగుతూ ఉండేటట్లు చూశాను. ఆ తర్వాత అది ప్రాణప్రియముగా మారినది. 24 సంవత్సరాల తర్వాత దానిని ఆరిపివేయవచ్చు, కానీ ఆ ఊహే నాకు ప్రాణాంతకముగా అనిపించింది. అందువల్ల ఇంకా అది నా జీవితాంతము వెలుగుతూనే ఉంటుంది. నేను అజ్ఞాతవాసానికి వెళ్ళాను, ఇప్పుడు మళ్లీ వెళ్ళబోతున్నాను. అప్పుడు నా ధర్మపత్ని దీని బాధ్యత వహిస్తుంది. నేను ఏకాకినై ఉంటే, భార్య లేకపోతే ఇంకొక విధానము ఏర్పరిచేవాడిని. అఖండ దీప బాధ్యత చాలా క్లిష్టమైనది. వేతనము కోసము శ్రద్ధ లేని వాళ్ళు, ఆంతరిక దృష్టితో దుర్బలులు ఈ దివ్య అగ్నిని కాపాడలేరు. అనేక మంది అఖండ దీప స్థాపన చేస్తారు, అది పేరుకు మాత్రమే అఖండ దీపములు. అనేక సార్లు ఆరిపోతూ ఉంటాయి, మళ్లీ వెలిగిస్తూ ఉంటారు. నా జ్యోతి అఖండముగా ఉండుటకు కారణము బాహ్య సతర్కత కాదు, అంతర్నిష్ట కారణమని తెలుసుకోవాలి. దీనిని అక్షుణ్ణముగా ఉంటుటకు నా ధర్మపత్ని అసాధారణ సహాయ సహకారాలు అందించింది. మన సాధనలో మనం అఖండ దీపాన్ని వెలిగించుకోవాలి. మీరు పూజ చేస్తున్నప్పుడు దీపాన్ని వెలిగించుకోండి. దీపాన్ని వెలిగించుకున్న తర్వాత ఒక కలశంలో నీళ్లు పెట్టుకుంటారు. ఇవి రెండు పూజ చేస్తున్నప్పుడు ఉండాలి. పూజ అంటే నమ్మడం అంటే మీరు రెండు. ఇప్పుడు నేను 26వ తారీఖు నుంచి నేను విశేష దీక్ష ఇవ్వబోతున్నాను. నేను మీకు ఒకటేంటి అంటే 16 మాలలు గాయత్రి మంత్రం చేశాను రోజు. ఇంకోటి మహాలక్ష్మి మంత్రానికి స్పెషలైజేషన్ చేస్తూ గాయత్రి మంత్రం చేసుకోవాలి. నన్ను సలహా అడిగితే ఖచ్చితంగా నేను మహాలక్ష్మి మంత్రమే చేసుకోండి అని చెప్తా. కానీ మహాలక్ష్మి మంత్రం మీద మాకు రుచి లేదు అంటే 16 మాలలు గాయత్రి మంత్ర జపం చేసుకోండి. ఇది ఎలా చేసుకోవాలి అంటే, మీరు పొద్దున్న 15 మాలలు ఒకే సిట్టింగ్లో చేయాలి. నెలంతా 26వ తారీఖు నుంచి గురు పూర్ణిమ వరకు ఈ నెలంతా కూడా మీరు ఒకే సిట్టింగ్లో పూర్తి చేయాలి. టైం అలా సెట్ చేసుకోండి, అర్థమైందా? 15 మాలలు రాత్రి పడుకునే ముందు 1 మాల. ఈ క్లారిటీ అర్థమైంది కదా. మహాలక్ష్మి మంత్రం చేసుకోదలుచుకున్న వాళ్ళు 3 మాలను గాయత్రి చేసేసుకుని 12 మాలలు మహాలక్ష్మి మంత్రం చేసుకోండి. 15 మాలలే అవుతాయి కానీ గాయత్రివి కాదు. 3 మాలలు గాయత్రి మంత్రము, 12 మాలలు మహాలక్ష్మి మంత్రం. కానీ రాత్రి మళ్ళా పడుకునేటప్పుడు గాయత్రి మంత్రమే చేసుకుంటారు. కానీ ఎప్పుడు నీరు జపం చేసుకున్నా కలుషంలో నీళ్లు ఉండాలి, దీపం ఉండాలి, అది మాత్రం మస్ట్. ఆ జపం జరుగుతున్నంత వరకు, అఖండంగా కాదు, జపం జరుగుతున్నంత వరకు కాస్త మీరు జాగ్రత్తగా కనుక చూసుకుంటే ముందే రెండు చెంచాలు ఎంతో పడుతుంది వేసుకుంటే ఉంటుంది, మధ్యలో ఆరిపోయింది అనుకోండి మళ్ళీ పెరిగించలేదు. అఖండంగా ఉండవలసిన దీపం ఇక్కడ, అది అఖండంగా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అలానే అవుతే ఒక చుక్క నూనెతో చేస్తాను అనకండి, సాధ్యమైనంత వరకు జపము పూర్తయినంత వరకు ఉంచుకోండి, రాత్రి కూడా వెలిగించుకోవాలి మీరు. కానీ రాత్రి ఎంతసేపు చేస్తారు, దాని తగినట్టు నూనె నెయ్యో వేసుకోండి. దేంతో వెలిగిస్తారు, అవునే శ్రేష్టము, లేదు నువ్వుల నుండి, లేదు కిరసన ఆయిల్ తప్ప ఏ ఆయిల్ అయినా వాడొచ్చుంది. చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి, అందుకని నేను చెప్తున్నాను ఇదో, ఏ నూనె అయినా పర్వాలేదు, దుర్వాసన రానటువంటి నూనె చూసుకోండి అంతే, అక్కడ లాజిక్ అంతే, అంతకంటే ఏం లేదు. కానీ సాధారణంగా నా సలహా మళ్ళీ అడిగారు అనుకోండి, ఖచ్చితంగా నేను నువ్వుల నూనె వాడనంట. ఆవు నెయ్యి కంటే కూడా నేను నీకు ఇచ్చేటటువంటి సలహా ఏంటి అంటే నువ్వుల నూనె వాడండి. అక్కడ ఏది ఖరీదైంది అని కాదు, ఈనాడు ఉన్నటువంటి మానసిక స్థితికి తగిన జ్యోతి వెలగాలి. ఎందుకు ఇది, మూడు విషయాలు మాత్రమే ఇప్పుడు గుర్తుంచుకోండి, నాకు టైం లేదు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ప్రసాద రూపంలో మీరు తినేటటువంటి ఘన పదార్థమే మనస్సుగా మారుతుంది. ప్రసాద రూపంలో మీరు తినేటటువంటి ఘన పదార్థము మీ మనస్సుగా మారుతుంది. మీరు తీర్థముగా స్వీకరించేటటువంటి నీరు మీకు ప్రాణశక్తిని ఇస్తుంది. నూనె వాసనని ఇస్తుంది. ఈనాడు ఉన్నటువంటి దేశకాల పరిస్థితుల్లో మీకున్నటువంటి వాసశక్తికి కరెక్ట్ స్వరూపము నువ్వుల నూనెతోనే ఉంటుంది. ఇంకా లాజిక్ ఆ సైన్స్ ఆ పుస్తకాలు చదివితే మీకు తెలుస్తుంది. ఇదంతా కూడా మీకు జ్వాలాకుల పుస్తకాలు లభిస్తుంది. ఆయన ఇంగ్లీష్లో చెప్పాడు, నేను తెలుగు వెలిగిస్తున్నాను. ఒకళ్ళు అడిగారు నన్ను, ఆవుదంతా వెలిగిస్తే మాస్టర్ అని వెలిగించుకోవచ్చు. ఇంటర్స్టైనల్ ట్రబుల్స్ ఉన్నవాళ్ళు, అరుగుదల ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ముఖ్యంగా పిల్లలు చదువుకున్నది గుర్తు ఉండటం లేదు అనుకునేటటువంటి పిల్లలకి ఆవుదం దీపం ఉపయోగపడుతుంది. పూర్వకాలంలో ఆవుదం దీపం వెలిగించుకునేవారు బాగానే గుర్తుండేది. ఈ ఎలక్ట్రికల్ దీపాలు వస్తే ఇంటి గుర్తుండటం లేదు. అంచేత యూ హ్యావ్ టు నో దేన్ని వాడితే ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి. అంచేత పిల్లలకి బాగా చదువు రావాలి, చదివింది గుర్తుండాలి అంటే మీరు వెలిగించుకునే దీపం ఆవుదంతో వెలిగించుకోండి. కానీ నా సలహా మాత్రం ఆవుదం కంటే చాలా మంచిది, ఈ నెల రోజులలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. 24 గంటలు ఉంది, ఇక్కడ ఆయన అఖండ దీపం అన్నాడు, ఆయన లెవెల్ వేరు. మనం మాత్రము ఆ జపకాలంలో వెలిగిస్తే చాలు, పక్కన ఖచ్చితంగా ఏముండాలి, కలశంలో నీళ్లు ఉండాలి. ఎందుకు ఆయన జవాబిస్తున్నాడు, అఖండ దీపము అఖండ యజ్ఞ స్వరూపమేమో అగరబత్తులు వెలిగించుట హవన సామగ్రి యొక్క, అంటే మీరు అగరత్తి వెలిగిస్తారు కదా, యజ్ఞం చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, హవన సామగ్రి వేస్తాం. అంచేత ఈ అగరబత్తి హవన సామగ్రి లాంటిదేమో, జపము మంత్రోచ్చారణ యొక్క, ఇంకా మీరు జపం చేస్తారు యజ్ఞం చేస్తున్నప్పుడు స్వాహ అంటారు కదా, అంచేత జపము మంత్రోచ్చారణ యజ్ఞంలో మంత్రోచ్చారణ లాంటిదేమో. జ్యోతి నువ్వుల నూనెతో పెట్టమని చెప్పాను కదా, జ్యోతి ఈ జ్యోతి నేతితో ఆహుతి వేసే క్రియాకలాపాలకు సంకేతమేమో. అంటే ఒక కలశం పెట్టుకుని దీపం పెట్టుకుని అగరబత్తి వెలిగిస్తే అఖండంగా యజ్ఞం జరుగుతున్నటువంటి ప్రక్రియ జరుగుతుంది అని చెప్తున్నాడు ఆయన. అఖండంగా మళ్ళా మీరు యజ్ఞం చేయాల్సిన పనులే మీ ఇళ్లలో, అంటే అఖండ యజ్ఞం మానేసి ఇచ్చేద్దామా మాస్టారు, తప్పనిసరిగా చేయండి. కానీ మీరు భోజనం మానేసి మాత్రల మీద జీవించండి, మల్టీవిటమిన్ మాత్ర వేసుకుంటే చాలు కదా, మరి భోజనాలు ఎందుకు. ఎగ్గొట్టడానికి కాదు, విశేష సాధన చేసుకున్నప్పుడు కొన్ని హంగులు తగ్గించుకుంటాం, అప్పుడు మంత్ర జపం మీద మీరు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. భావార్థం ఇలా చేత అఖండ యజ్ఞం జరుగుతున్నది మానమని కాదు నేను చెప్పేది. ఈ సాధన ఈ నెల రోజుల పాటు మీరు సాధన చేస్తున్నప్పుడు మీ దృష్టి మంత్రజపం మీద ఉండాలి. మీరు అఖండ యజ్ఞం అది చేస్తూ ఉంటే కర్మకాండ మీద ఉంటుంది మీ మనస్సు, అది మిస్ అవుతారని. కానీ రిజల్ట్స్ అలాంటివేనేమో అంటున్నాడు ఆయన. నీటితో నీటితో నిండిన కలశము, వెలుగుతున్న దీపస్థాపన, అగ్నిజల సంయోగముతో శ్రీమింజం లాంటి సూక్ష్మ ప్రయోజనము జరుగుతున్నదేమో. శ్రీమింజన్ ఏం చేస్తుంది? చాలా సామాన్లు మనుషులు ఆచరిస్తుంది. మీకు దీన్ని ఉపయోగించుకోవడం చేతొస్తే కలశ స్థాపన దీపము మీకు అనేక జన్మల సంస్కారాలు భస్మం అయిపోతాయి. ఎలా ఉపయోగించుకోవాలి అది మీరు నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే సైకిల్ ఎక్కి తొక్కితే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, కరెక్టే కదా? మరి సైకిల్ ఎక్కి ఎలా బ్యాలెన్స్ చేయాలి మీరు నోట్స్లో చెప్పండి చూస్తే. మీలో ఎవరైనా సైకిల్ ఎక్కకూడదు, ఎక్కకుండా వాడికి ఏం రావాలి? అర్థమైందా? అంటే నేనేం చేయలేను. మీ అనేక జన్మల సంస్కారాలు రెండు పోతాయి జాగ్రత్త. కుసంస్కారాలు పోతాయి, మంచి సంస్కారాలు పోతాయి, రెండు పోతాయి. మీరు ముక్తులు అవటం అంటే అర్థం అది. ఇంకేంటంటే ఈ వివేకానంద ఒక సన్యాసిన్ బోల్డ్ అనేటటువంటి ఒక పద్యంలో సంఖ్యలు ఇనుపం అవుతాయి బంగారం అవుతాయి. సంఖ్యలు సంఖ్యలు మీకు నచ్చిన సంఖ్యలు బంగారం సంఖ్యలు, నచ్చని సంఖ్యలు ఇనుప సంఖ్యలు. కానీ రెండు బంధనాలే కనుక ఈ కలశ స్థాపన, దాని తర్వాత దానిపైన జ్యోతి, ఇది ఎలా పనిచేస్తుందంటే ఖచ్చితంగా స్టీమ్ ఇంజన్ లాగా పనిచేస్తుంది. ఖచ్చితంగా ఇంకా అందులో డౌట్ ఏమీ లేదు. ఆ స్టీమ్ ఇంజన్ ఏం చేస్తుంది? మిమ్మల్ని అనేక జన్మలు ముందుకు తీసుకెళ్ళిపోతుంది. ఆ పరిణామ క్రమంలో నువ్వు ముందుకు వెళ్లకుండా యోగివి కాలేవు. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. యూ హ్యావ్ టు పే ద ప్రైస్. ఎంఎస్సీ చదవాలి అంటే ఒకటో క్లాస్ చదవాలి, పదో క్లాస్ చదవాలి, ఇంటర్మీడియట్ చదవాలి, బీఎస్సీ చదవాలి, అప్పుడు ఎంఎస్సీకి వస్తావు. ఫాస్ట్ గా అవ్వచ్చు. అంతేత ఎప్పుడైతే కలశంలో నీరు ఉంటుందో దానిపైన జ్యోతి ఉంటుందో ది లైఫ్ బికమ్స్ వెరీ ఫాస్ట్. ఎంత ఫాస్ట్? మీ ఇష్టం. మెర్సిడీస్ కారు వేసుకుని గంటకి 1 కిలోమీటర్ రోజులో వెళ్ళొచ్చు, దొక్కు సైకిల్ వేసుకుని గంటకి 14 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు కదా. అంతే సైకిల్ దొక్కుదా మెర్సిడీస్ కారా కాదు, డిజినో హౌజీ. ఇక్కడ చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పను కానీ ఆయన రాసింది ఇప్పుడు మీరు తర్వాత తర్వాత మధించుకుంటే ఒకటి గుర్తుంచుకోండి, మీరు బాగా బాగా చదవాలి. నా క్లాస్ విన్నాక మీరు వెళ్ళిపోయి మాకు అర్థమైపోయింది అనుకుంటే నేను మీకు చెప్పలేకపోయానని అర్థం. మళ్ళీ మళ్ళీ చదవాలి. అంతేత అగ్నిజల సంయోగంతో శ్రీనిజం లాంటి సూక్ష్మ ప్రయోజనము జరుగుతున్నదేమో. అంతర్జ్యోతి లభించుకున్నటకు ఈ బాహ్య జ్యోతి నుండి సహాయము లభిస్తున్నదేమో. ఈ అంతర్జ్యోతి ఇందాక చెప్పారే ఆయన మొదటిసారి, అణువు కూడా ప్రకాశవంతం అవుతుంది, దానికి ఇది హెల్ప్ చేస్తోందేమో. ఏది ఏమైనా ఈ అఖండ జ్యోతి నుంచి నాకు భావనాత్మక ప్రకాశము, అనుపమ ఆనందము, ఉల్లాసము నిరంతరము లభిస్తోంది. అంటే ఈ జ్యోతి మీకు ఈ రెండు ఇస్తుంది, ఉల్లాసము ఆనందము. అంచేత దీపం వెలిగించేసి రాజ్యపులు అక్కడే పడేస్తారు. భగవంతుడు ఫోటో పెట్టారు, మీరు దీపం వెలిగించారు, రాజ్యపులు అక్కడే భగవంతుడి ముందు పడేస్తారు. మీకు భగవంతుడి మీద ఉన్న ప్రేమ అది చెప్పేమైంది. రాజ్యపులు ఎక్కడ ఉంది సత్తుపడిపోయింది. వేసేటప్పుడు దాన్ని ఆర్తి వేయండి. మాస్టర్ చెప్పారు మీసారి నిప్పట్టుకోండి. చాలా నీటిగా ఉండాలి పరిసరాలు, చాలా జాగ్రత్త. ఏ స్థితి ప్రేతం శ్రీయం పంచదశ చంచ శ్రీకామ సతతం జపే. ఈ శ్రీకామం సంపదలు రావాలి అంటే సంపదల కోసమే చేస్తున్నామని గుర్తుంచుకోండి. ఈ సంపదలు కాదు, అష్ట సిద్ధి
నవ నిధులు వస్తాయి నీకు. ఎంత క్లీన్ గా ఉంచుకుంటారో అది చాలా ఇంపార్టెంట్. నీళ్ళు మరకలు ఉండి చెత్తా చెదారం ఉండి మేమేదో పూజలు చేస్తున్నాం అనే భ్రమలో ఉండకండి. చాలా మంది దీపాలు వెలిగించే చోట నేను చూస్తాను, నాకు చాలా దగ్గర వాళ్ళు వచ్చి తిడతావాళ్ళని, అంత దగ్గరగా లేని వాళ్ళని అయ్యో పాపం. అంతకన్నా నేనేం చేయండి, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భగవంతుడి దగ్గర ఎంత నీట్నెస్ మీరు మెయింటైన్ చేయగలిగితే అంత నీట్నెస్ మెయింటైన్ చేయండి. అప్పుడు ఈ ఆనందము ఉల్లాసము అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. ఈ అఖండ జ్యోతి నుంచి నాకు భావనాత్మక ప్రకాశము, టైం తీశాను నేను కానీ వర్షపు చినుకులు పడుతున్నాయి కదా అని చదువుతున్నాను. ఆ పేరుంటే ఆ పేరు మీరు బయటకు వెళ్ళలేరు కదా ఎలాగో వర్షంలో అంటే ఐ విల్ కంటిన్యూ. ఇక టైం సెన్స్ ఉంది నాకు, మర్చిపోయి భావావేశంలో వెళ్ళిపోవటం లేదు. ఓకే, అంతేత ఇంకా వర్షం అయినా ఆగాలి, లేకపోతే నీరైనా ఆపమనాలి. ఏమైనా ఈ అఖండ జ్యోతి నుంచి నాకు భావనాత్మక ప్రకాశము, అనుపమ ఆనందము, ఉల్లాసము, నిరంతరము లభిస్తున్నది. బయట పూజా వేదిక మీద పెట్టిన ఈ దీపము కొన్ని రోజులలో బయటనే వెలుగుతున్నట్టు కనిపించిన మెల్లి మెల్లిగా నా లోపల కూడా ఈ అఖండ జ్యోతి నా అంతఃకరణంలో అలాగే నిరంతరము వెలుగుతున్నదన్న అనుభూతి స్పష్టముగా తెలియటం. దాట్ ఈజ్ వాట్ యూ షుడ్ గెట్. మంత్రపుష్పంలో అదే చదువుతాం. ఏంటది నీ వార రుద్రులే తర్వాత అది సత్యశిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత. ఆ దీపం అందుకు అక్కడ కాదు వెళ్ళటం, అంతరంగం పరిష్కారం అవ్వాలి. నీ హృదయంతో అది కనిపిస్తుంది ఆయన తల్లి సాధన చేసి వస్తుంది. మనం దీపం వెలిగించేసి మర్చిపోతుందండి. మీరేం చేసుకోగలగాలి ఆ దీపాన్ని మీ హృదయంలోకి తెచ్చుకోండి. హృదయంలో ఓ విచిత్రమైనటువంటి ప్లేస్ ఉంది, పేస్ మేకర్ అంటారు డాక్టర్స్ దాన్ని. మీకు మెడిసిన్ కొంచెం అవుతారు, ఆ పేస్ మేకర్ ఇంటి ప్లేస్ నివారణకు ఉపయోగిస్తుంది. విద్యుత్ లేచేవ భాస్వత ఆ పేస్ మేకర్ వల్ల జరుగుతుంది. అది దెబ్బతిన్నప్పుడు నువ్వు బయట నుంచి పేస్ మేకర్ పెడతావు, సరే అది తర్వాత ఆలోచిద్దాం మనం. అంచేత మీకు కొంచెం ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కొంచెం మెడికల్ నాలెడ్జ్ ఉంది. ఏ డాక్టర్ని అడిగినా ఎక్కడ ఆ జ్యోతి చూసుకోవాలో తెలుస్తుంది మీకు. కొంచెం రైట్ హ్యాండ్ సైడ్ ఇటు వేసి ఉంటుంది పేస్ మేకర్, అక్కడ నుంచి ఆ సిస్టాల్ డయాస్టాల్ కంట్రోల్ అవుతుంది. కొన్ని రోజులు ఈ దీపం కొన్ని రోజులు బయటనే వెలుగుతోన్నట్టు కనిపించిన మెల్లి మెల్లిగా నా లోపల కూడా ఈ అఖండ జ్యోతి నా అంతఃకరణంలో లాగే నిరంతరము వెలుగుతోందన్న అనుభూతి స్పష్టముగా తెలియటం మొదలెట్టింది. నా సలహా ఏంటి అంటే మీరు మీ జ్యోతి వెలిగించుకోండి. యూ ట్రై టు థింక్ అబౌట్ ద అఖండ జ్యోతి అట్ హరిద్వార్. హరిద్వార్ లో కూడా అఖండ జ్యోతి వెలుగుతోంది కదా 70 సంవత్సరాల బట్టి నాన్ స్టాప్ గా. హిమాలయాలలో ఉన్నటువంటి శివపార్వతులకి వివాహం చేయించినటువంటి వ్యక్తి ద్వారా ఆ అఖండ జ్యోతి పెట్టబడింది. చెప్పిన మాటలు మీకు అర్థమయ్యాలేమో నాకు తెలియదు. శివపార్వతులకి ఎవరు పెళ్లి చేయించారు, దానికి అగ్ని స్థాపన ముఖ్యం పెళ్లికి యజ్ఞకుండంలో ఎవరు ఆ అగ్నిని స్థాపించారో ఆ అగ్ని అక్కడ వెలుగుతోంది. ఇంకా మీరు కళ్ళు మూసుకుని మీ దీపాన్ని అక్కడున్న దీపంగా భావించుకోండి. యద్భావం తద్భవతి, చాలా సింపుల్ లాజిక్. అలా అయిపోతుందా? శాస్త్రం అని చెప్తోంది, నువ్వేమనుకుంటే అది. అంతేత నా సలహా ఏంటి అంటే మీరేం అఖండ జ్యోతిని ఏం పెట్టకండి, కానీ మీ జపం చేస్తున్నప్పుడు ఇచ్చి పెట్టుకోవాల్సిందే రూజు. కానీ ఒక్కసారి మీరు హిమాలయాలలో హరిద్వార్లో నా అఖండ జ్యోతిని తెలుసుకోండి, కనిపిస్తుందని అది ఇక్కడ వెలిగించుకోండి. మిల్లిమిల్లిగా 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 మీ శరీరం అంతా ప్రకాశం. సాధన సాధనగా చేయండి, పద్ధతిగా చేయండి. వెలిగించేసి ఎక్కడికో పోతే ఏమన్నారు, ఈ పని ఉపయోగించుకోండి. కానీ ఇలా ఉపయోగించుకుంటే అది ఏమవుతుంది, అది గురువు గారి యొక్క అఖండ జ్యోతి అవుతుంది. మరి ఆయన అఖండ జ్యోతి సిద్ధమైనటువంటి అఖండ జ్యోతి. 12 కోట్ల గాయత్రి మంత్ర జపం దాని ముందు జరిగింది. సంఖ్య మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. 12 కోట్ల గాయత్రి మంత్ర జపం దాని ముందు జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. అఖండ దీపం ఉంది, వీలవుతే మీరు అఖండ దీపం ఫోటో తీసుకోండి.
మ్యాక్సిమం కాస్ట్ ఇచ్చి తీసుకోండి. కొట్టుకి ఎంత కాస్ట్ అవుతుంది అన్నది ఇంపార్టెంట్ కాదు అక్కడ, అఖండ దీపం అన్నది ఇంపార్టెంట్. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అది ఎంత మీరు మ్యాక్సిమం అమౌంట్ ఇచ్చి ఆ ఫోటో తీసుకోండి. మొన్న నేను హరిద్వార్ వెళ్ళినప్పుడు స్పెసిఫిక్ గా ఆ ఫోటోగ్రాఫ్ తీసుకుని మరీ వచ్చా. ఈ పత్ వచ్చి 24 ఏళ్ల తర్వాత వెళ్ళాను నేను అక్కడికి. ఈయన కూడా ఆయన 2 సాధనలకి 24 ఏళ్ళు పట్టింది. వాట్ ఎవర్ ద సిమిలారిటీ ఇన్ మీ ఐ లీవ్ ఇట్ టు యువర్ ఇమాజినేషన్. కానీ అఖండ జ్యోతిని అక్కడి నుంచి లాక్కొచ్చాను. కానీ మీకు అప్పించి ఫీల్ అవ్వాలి. మీరు దానికి డబ్బు ఇస్తారే, మీరు ఇవ్వగలిగే డబ్బు కాకూడదు. కొంచెం బాధ అనిపించాలి, అర్థమైందా? అప్పుడు ఆ ప్రకాశము ఆనందము మీకు అందించి వస్తాయి. ఇంకా నేను ఆ ఫోటోలు రిలీజ్ చేయలేదు, గురు పూర్ణిమకి ముందు రిలీజ్ చెయ్యను. మీకు ఈ మాటలు గుర్తుంటే గురు పూర్ణిమ నాడు ఐ విల్ రిలీజ్ ఇట్. ఇప్పుడు మాస్టారు మీకు చెప్పకుండా మాకు తెలుసును, అక్కడుంది ఆ కెమెరాలు, నా ద్వారా నేను ఇస్తేనే మీకు అది పనిచేస్తుంది. నాకు పనిచేయదు. స్పిరిచువలిజంలో గురు పరంపర విచిత్రమైనటువంటిది, ఎవడు చేయలేదు దాన్ని. కానీ అఖండ జ్యోతి ఆంధ్రాలో దాని కోసమే నేను తీసుకొచ్చాను. ఐ విల్ ఫీల్ దట్ అఖండ జ్యోతి విల్ చేంజ్ ఆంధ్రప్రదేశ్. మీరు సహకరిస్తే ఓకే, సహకరించకపోతే అఖండ జ్యోతి లేకపోతే ఎదురుగా బోధి సోది అఖండ జ్యోతి తెలిసి వాళ్ళు మెల్లి మెల్లిగా నా లోపల కూడా ఈ అఖండ జ్యోతి నా అంతఃకరణలో అలాగే నిరంతరము వెలుగుతున్నదన్న అనుభూతి విపంచముగా తెలియక మొదలెట్టినది. ఏ విధముగా పూజా గృహములో ఈ అఖండ జ్యోతి తన ప్రకాశమును నందజేస్తున్నదో అదే విధముగా నా సమస్త అంతరంగము నాలో వెలుగుతున్న అఖండ జ్యోతి ద్వారా జ్యోతిర్మయముగా మారుతున్నదని నిరంతరము తెలిసినది. నేను శరీరము, మనస్సు, ఆత్మలో స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో ఏ జ్యోతి అవతరణ సాధన ధ్యానం చేయుతున్నానో సంభవత అది ఈ అఖండ దీపం యొక్క ప్రతిక్రియేయమో. నా ఉపాసన యొక్క సంపూర్ణ అవధిలో ఏ విధముగా ఉపాసనా దీపములో అఖండ దీపము తన వెలుతురును విస్తరింపజేస్తుందో అదే విధముగా భావనా క్షేత్రంలో కూడా అటువంటి ప్రకాశమే అన్ని వైపులా విస్తరించేది. నేను నాది అంతా ప్రకాశమైనది. చీకటి పొరలు తొలగిపోయాయి, మోహాంధకారము భస్మమైనది. ప్రకాశమైన భావనలు, ఆలోచనలు, గతివిధులు నా శరీరమును, మనస్సును ఆవరించుకున్నాయి. సర్వత్రా అన్ని వైపులా ప్రకాశము సముద్రము వలె విస్తరించి ఉన్నది. నేను చేపవలే ఈ విశాల ప్రకాశ సముద్రంలో ఈదలాడుతున్నాను. ఈ అనుభూతులు ఆత్మబలము, దివ్యదర్శనము మరియు అంత ఉల్లాసము వికసించడానికి అఖండ దీపము ఎంత సహాయపడినదో నేను చెప్పలేను. ఇది నా యొక్క కల్పనయే కావచ్చు, ఊహయే కావచ్చు. కానీ నేను ఎప్పుడూ అనుకుంటాను, పూజా గృహములో అఖండ దీప స్థాపనే చేసి ఉండకపోతే పూజా గృహములో ఆవరించి ఉండే మసక వెలుతురు వలె నా అంతరంగము కూడా మసక మసకగానే ఉండేదేమో. ఇప్పుడైతే నాకు ఈ అఖండ దీపము దీపావళి దీప పర్వము వలె నా నర నరాలలో మెరుపు మెట్లు గొలుపుతో కనిపిస్తుంది. నా భావభరిత అనుభూతుల ప్రవాహములో 32 సంవత్సరాల పూర్వము మాసపత్రిక ఆరంభించినప్పుడు ప్రపంచంలోకెల్లా నాకు ప్రియమైన, నేను ఇష్టపడే సర్వోత్తమైన పేరు అఖండ జ్యోతి అని పెట్టాను. ఆ భావావేశంలో ప్రతిష్ఠించబడిన మాసపత్రిక ఈ అఖండ దీపం యొక్క చిన్న విగ్రహముగా, మూర్తిగా ప్రపంచంలో మంగళమయ ప్రగతి ప్రకాశ కిరణాలు విస్తరింపజేయటలో సమర్థవంతముగా ఉపయోగపడింది. నా అఖండ దీపంలోని కొన్ని ప్రకాశ పుంజములే ప్రతి నెల అఖండ జ్యోతి మాసపత్రికగా పెడుతుంది. అర్థమైంది కదా? ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, గురువులు రాసిన ప్రతి పుస్తకము కూడా జ్యోతియే. మీకు ఒక బుక్స్ ఇచ్చాను గురుసత్తా సాధన, మీరు ఆ బుక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. 2007 గురు పూర్ణిమ నుంచి 2008 గురు పూర్ణిమ లోపల
ఇంకా మీ ఇష్టం, మీరు ఎంత స్పీడ్ గా వాటిని చదవదలుచుకుంటే అంత స్పీడ్ గా నేను మీకు రెస్పాండ్ అవుతాను. చదవకుండా మాత్రం ఇది రావు. నేనేదో కూర్చొని మంత్ర జపాలు చేసేస్తాను, అఖండ దీపాలు పెట్టేసుకుంటానంటే ఏం రావు మీకు. మీకు పాయింట్ అర్థమైంది కదా, గురువు గారి యొక్క అఖండ దీప ప్రకాశమే నేను మీలో వెలిగించాలని ప్రయత్నిస్తున్నాను. నో బడీ ఎల్స్ హెల్ప్ గివెన్ దిస్ అఖండ జ్యోతి. ఉందా ఎక్కడైనా, విన్నారా ఎక్కడైనా అఖండ జ్యోతి గురించి? ఆయన అఖండ జ్యోతి మీలో వెలగాలి. ఆ లిస్ట్ ఆఫ్ బుక్స్ ఆ గురువుల యొక్క ప్రకాశించాలి. మీరు దాన్ని చదివి ముందు థియరిటికల్ గా ఎక్స్పర్ట్ కండి, ప్రాక్టికల్స్ తర్వాత. నేను ప్రాక్టికల్స్ ఇస్తూ ఉంటా, చెప్తూ ఉంటా. ఈ నెల 26th నుంచి మీరు ఏం చెయ్యాలో చెప్పాను నేను మీకు. 16 మాదాలు మంత్రిగా పనిచేయాలి. పారాయణలో చిన్న మార్పులు చేశాను. చాలా మంది మేము అన్ని పారాయణ చేయలేం మాస్టారు అన్నారు. గురుగీతైనా చదవండి, ప్రతిరోజు చదవండి. భగవద్గీత అయినా ప్రతిరోజు చదవండి. భాగవతము ఏకాదశ స్కందనైనా ప్రతిరోజు చదవండి. దశమ స్కందం జరిగింది. ఏం చదవండి, మీకు చాలా సింప్లిఫై చేశాను నేను. ఎందుకు ఈ పుస్తకాలు కూడా మీరు చదువుతారేమో అని. ఏ పుస్తకాలు అందుకు ఈ కన్సెషన్ ఇచ్చింది కాదండి, నేను చదవను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చదువుతామండి. ఓకే, మీ ఇష్టం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుతారు, పుస్తకమే చదువుతారు. టాపిక్ బాను కాదు, మీ బ్రెయిన్స్ ఇంకా రిసీవ్ చేసుకోలేదు. యూ హ్యావ్ వేస్టెడ్ ఏ టాబూ. ఇంగ్లీష్లో మన బెంగళూరు వాళ్ళు ఏ రోడ్ మ్యాప్ స్పిరిచువలిజం అని మీకు ఇచ్చిన అఖండ గురు సత్తాదే కొంచెం డీటెయిల్డ్గా ఇచ్చారు. ఎక్స్ప్లెనేషన్తో పాటు ఇది హరిద్వార్లో గంగా నది ఒడ్డున నేను ఇచ్చిన స్పీచ్కి యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు బుక్లెట్గా ఇచ్చారు. ఇంగ్లీష్లో కావాల్సిన వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. ఎందుకనే సార్, ఇంగ్లీష్ వర్షన్ అదే సేమ్, కానీ మీకు ఇచ్చిన దాంట్లో ఎక్స్ప్లెనేషన్స్ లేవు. పేరుంది, చదవలసింది, ఇందులో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. ఎందుకు అది చదవమన్నాను. జై గురుదేవ్.